నాన్నగారి దగ్గర ఎంతో పూర్వమైన గురువులు ఎందరో ఉంటారు, కానీ సద్గురువులు మాత్రం కొందరే ఉంటారు. అందుకని నాన్నగారు ఇచ్చిన 5 నిమిషాలని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క మహిమ ఏ విధంగా ఉంటుంది అనేది కొద్దిగా వివరిస్తారు. వ్యాస భగవానులు వారు మహాభారతాన్ని రచిస్తూ మరి భవరోగాన్ని నివారించడానికే భారతాన్ని రచించినప్పటికీ అనేక ఉపాఖ్యానాల ద్వారా దాన్ని మనసుకు హత్తుకునేలాగా చెప్పారు. అందుకే ఈ గురు మహిమ కూడా మనకి చక్కగా హత్తుకునేలాగా ఒక చిన్న కథని 5 నిమిషాల్లోనే ముగిస్తాం. ఒక ఊళ్ళో ఒక బిచ్చగాడు ఉండేవాడటండి. ఆయన దారిని పోతుండగా ఒకసారి కాలికి ఏదో గుర్చుకుందట. ఏమిటా అని చూస్తే అది ఒక రాయి. వెంటనే పాపం చాలా బాధ కలిగింది వాడికి. జీవుడి లక్షణం ఎలా ఉంటుందంటే ఏదన్నా సుఖం కలిగితే ఆనందించటం, చిన్న కష్టం కలిగితే అయ్యో అని కుంగిపోవటం. ఇదే కదా జీవుడి లక్షణం. అలాగే ఆ బిచ్చగాడికి కూడా పాపం దెబ్బ తగలగానే చాలా బాధ కలిగిందట. ఏమిటా అని తీసి చూస్తే అది రాయి. అది చూడగానే రంగురంగులుగా మెరుస్తూ ఉంది. ఆ నిమిషంలోనే మర్చిపోయాడు ఆ బాధను. చాలా చక్కగా కాంతి లీనితో ఉంది, ఇదేదో విలువైన రాయిలాగా ఉంది అనుకుని తీసుకున్నాడు. ఆనందపడిపోయాడు ఆ నిమిషంలోనే. మన జీవ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. అయితే అడుక్కునేవాడు కదండి పాపం. ఆ రాయిని తీసుకుని వెళ్లి ఏ దుకాణంలోనే ఇస్తే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా, ఈ పూట గడిచిపోతుంది భిక్షం అడుక్కోకుండా అని భావించాడు. తీసుకెళ్లి దుకాణంలో ఇవ్వగానే ఆ దుకాణదారికి అనిపించిందంటే ఇదేదో కొంచెం విలువ కలిగిన దానిలాగా ఉంది, ఎందుకో ఒకందుకు ఉపయోగపడుతుందిలే అని చెప్పి ఒక కాణి పద్దనాను అతని చేతిలో పెట్టి ఆ రాయిని ఆమె తీసుకుని, దుకాణదారు కదా ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకోవాలంటే అతని లక్షణం. దాన్ని తక్కిట్లో రాయిగా వాడుకున్నాడటండి. అలా వాడుకుంటూ ఉన్నాడు. కొంతకాలం గడిచేసరికి అనుకోకుండా ఆ దుకాణానికి ఒక వజ్రాల వ్యాపారి వచ్చి ఆయన చూడగానే దాన్ని గ్రహించాడు. ఇది చాలా విలువైన వజ్రము అని. ఏమో ఈ వెర్రివాడు పిచ్చివాడు ఇంత విలువైన వజ్రాన్ని తీసుకుని వెళ్లి తక్కిట్లో రాయిగా ఉపయోగించున్నాడు కదా అనిపించింది. అనిపించి అతనికి ఎంతో కొంత మూల్యాన్ని ఇచ్చి, అంటే అతను ఇచ్చిన దానికంటే చాలా గొప్ప విలువ కాబట్టి అతను కూడా పరమానంద పడిపోయాడు. అది తీసుకుని వెళ్లి తాను దాన్ని బాగా స్థానపెట్టి తణుకు లీనేలాగా తయారు చేసి తన వజ్రాన్ని దుకాణంలో 10 మంది కనిపించే చోట దాన్ని చక్కగా కనబడేలాగా దాన్ని ప్రదర్శనలో. ఆ ఊరిలో ఒక భక్తుడు ఉన్నాడండి. ఆయనకి ఎప్పటి నుంచో ఆ ఊరిలో ఉన్న వేణుగోపాల స్వామి ఒక వజ్రాల హారాన్ని చేయించాలని మహా కోరిక. ఈ వజ్రాన్ని చూశాడు ఆయన. చూసి చూడగానే పరమానంద పడిపోయాడు. వెంటనే అతనికి ఎంతో మూల్యాన్ని చెల్లించి ఆ వజ్రాన్ని తాను తీసుకుని చక్కటి వజ్రాల హారాన్ని తయారు చేయించి ఆ దేవాలయంలోని వేణుగోపాల స్వామి దాన్ని అలా, ఎక్కడదండి ఆ రాయి, రాయిలాగా ఉన్నది వజ్రమే కానీ రాయిలాగా ఉన్నది, ఏమీ విలువ లేకుండా 10 మంది తిరిగే చోట దుమ్మిలో ధూళిలో ఉండి 10 మందితో తొక్కబడుతూ విలువ లేకుండా ఉన్న ఆ రాయి అంచెలంచెలుగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లి కొద్దిపాటి విలువను సంపాదించి వజ్రాల వ్యాపార చేతిలో దాని అసలు స్వరూపం అనుకుని పొందటమే కాకుండా పరమాత్మను సన్నిధానానికి చేర. మనమందరం కూడా ఎటువంటి జీవులము అంటే ఆ దుమ్ములో ధూళిలో పడి ఉండే రాళ్ళు వజ్రాలమే. అందరము ఆత్మస్వరూపులమే కదా, భగవాన్ చెప్పింది. అటువంటి ఆత్మస్వరూపులము దివ్యాత్మ స్వరూపులమైన మనమందరము కూడా రాళ్లలాగా ఉండిపోతూ అజ్ఞానంగా ఆ మట్టిలో ఉండిపోతూ నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్న సద్గుణాలను అలవరుచుకొని ఆత్మజ్ఞానాన్ని అలవరుచుకున్న నాడు దుకాణంలోకి వెళుతూ వజ్రాల వ్యాపారి అంటే ఎవరండి, గురు పరమాత్మ. గురు పరమాత్మ దృష్టిలో ఎప్పుడు మనం పడగలుగుతామో ఆ దివ్య క్షణంలోనే మన స్వరూపానికి మనం చేరువవడానికి అవకాశం. ఆ గురుదేవులు మనం బాగా సానబెట్టి మనలో ఉన్న దుర్గుణాలు దుమ్ము ధూళిలో పుట్టుకుపోయి ఎలా ఆవరణ కల్పించుకుని ఉన్నామో మనం ఆ ఆవరణలన్నీ మన అసలు స్వరూపమైనటువంటి ఆ జ్ఞాన ప్రకాశాన్ని మనకు అందగానే అటువంటి గురువులు ఎవరయ్యా అంటే నాన్నగారు. ఎందరో గురువులు నిండా గురువులు ఉన్నారు కానీ సద్గురువులు మాత్రం అటువంటి సద్గురువుల సన్నిధానానికి మనం ఆ ఒక్క క్షణంలోనే ఒక అద్భుతమైన దివ్యమైన అనుభూతి ఆవరించి అద్భుతమైన అనుభూతిని మనం పొందగలిగే క్షణాలని ఆ ఒక్క చెప్పమన్నారు. 5 నిమిషాలే సమయం ఇచ్చారు. 5 నిమిషాలు అయిపోయిన సభల్లో నేను మాట్లాడుతూ అనేక పుస్తకాలు కానీ మహాభారత యథార్థ భారతి ఏర్పేడు ఆశ్రమం మలయాళ స్వామి అలాగే సుఖబ్రహ్మాశ్రమం వేదాంత వేది అందులో కూడా శివానంద భారతి పద్మారావు నగర్ లో వారి ఆశ్రమం శివానంద భారతి ఇలాగే అనేక పత్రికలు ఉన్నాయి. రామకృష్ణ మఠం కూడా రామకృష్ణ ఆధ్యాత్మ వ్యాసాలు. అయితే ఇటువంటి ఒక సదవకాశాన్ని నాన్నగారు నాకు వారి రమణ భాస్కరంలో కూడా అప్పుడు ఈ సేవని అందించగలిగే మహాభాగ్యాన్ని వారిని
ఆత్మభంజులారు. ఓం నమో నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం స్కందాయ నమః ఓం శివాయ నమః ఓం రుద్రాయ నమః ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున ఈ కార్యక్రమం సుదర్శనం గారు వారి ధర్మపత్రి మొక్త వారు షష్ఠి పూర్తి మహోత్సవం సుదర్శన్ గారి షష్ఠి పూర్తి మహోత్సవం డిసెంబర్ 5 జరిగింది. ఆ షష్ఠి పూర్తి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున డిసెంబర్ 5 వారి ఉత్సవాలు జరిగినాయి. షష్ఠి పూర్తి అది వారు 2 పుస్తకాలు ప్రచురించారు భక్తులకి ఉచితంగా. భక్తులందరికీ కూడా ఒక పుస్తకం ఇవ్వటానికి సాహిత్య సేవ వారు ఒక పుస్తకం నేను ఎవడను, ఆ నేను ఎవడననే పుస్తకం రమణస్వామి విరూపాక్ష గుహలో ఉండగా ఒకరు అడిగిన ప్రశ్నలకి ఆ టైంలో శివప్రకాశం పిల్లి అని ఆయన ఆ రోజుల్లో బిఏ చదువుకున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఆయన బిఏ ఫిలాసఫీ తోటి చదువుకున్నారు. అంటే ఆయనకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా ప్రశ్నల రూపంలో అడిగారు రమణ మహర్షి గారు. ఆయనకు భవిష్యత్తుకి రమణ మహర్షి అనే పేరు రాలేదు, బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు విరూపాక్ష గుహలో. తర్వాత గణపతి శాస్త్రి గారు ఎప్పుడు 1907 వచ్చాక అది పేరు వచ్చింది ఆయనకి. ఈయన అడిగారు, ఆయన పలక మీద రాహి ఇచ్చారు. మొత్తం ఆయన వేసిన శివప్రకాశం పిల్లే గారు అడిగిన ప్రశ్నలన్నింటికి ఆయన రమణ మహర్షి గారు సమాధానం రాసి ఇచ్చారు. అదే నేను ఎవడను. తర్వాత భక్తులు 100 రూపాయలు ఖర్చు పెట్టి తర్వాత మద్రాసులో పుస్తకాన్ని తొలిసారిగా ప్రింట్ చేశారు. 100 రూపాయలు చూడటం అప్పుడు ఆ రోజుల్లో ప్రింటింగ్ జరిగింది. అది నేను ఎవడననే పుస్తకం రకంలో వచ్చింది. అది ఇప్పుడు ఈ రోజున సుదర్శన్ గారు మీరు వెళ్ళేటప్పుడు అందరూ తల ప్రతి తీసుకుని వెళ్ళవచ్చు. తర్వాత ఇంకో పుస్తకం ఏంటమ్మా, అదే బ్రహ్మ సమాజం వారు అదో పుస్తకం ఇదో పుస్తకం రెండు పంచి పెడతారు. అది ఉచితంగా ఇచ్చారని దాని విలువ లేదనుకోకండి. ఉచితంగా ఇచ్చారని అదే సినిమా పేపర్స్ కింద చూడకండి. అది మీరందరూ జాగ్రత్తగా తీసుకెళ్లి అధ్యయనం చెయ్యాలి. ఈ రెండు బ్రహ్మ సమాజం వారు ప్రోత్సహించినటువంటి ఆ పుస్తకం ప్రించేశ్వరు, రాజు రమణ మహర్షి రచన, ఈ రెండు కూడా మీరు ఇంటికి తీసుకెళ్లి అధ్యయనం చెయ్యాలి. ఆ నేను ఎవడననే పుస్తకం ఆయన జీవితం పొడిగిన ఆ నేను మీదే తర్వాత 8 సంవత్సరాలు టీచ్ చేసినా అక్కడ నిలబడి టీచ్ చేశారు. అయితే ఆ పుస్తకం 16 పేజీలు లోటం 16 పేజీలే. అది నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎక్కువ రీడింగ్స్ ఇవ్వాలి. అది రోజు బైబుల్ ఎలా చదువుకుంటారో, భగవద్గీత ఎలా చదువుకుంటారో, ఆ నేను ఎవడనే పుస్తకం మీరు అనుదినము అధ్యయనం చెయ్యాలి. అనుదినము కూడా వివరంగా డీటెయిల్గా మీకు నోటికి వచ్చేలాగా అన్నీ ఉండని చదవాలి. ఇంచదంటే ఆయన తర్వాత 8 సంవత్సరాలు టీచ్ చేసినా ఆ నేను ఎవడననేటువంటి ఆ చిన్న పుస్తకం మీద, ఆ 16 పేజీల పుస్తకం, దాని మీదే బేస్ అయ్యి లైఫ్ అంతా టీచ్ చేశారు. అది తర్వాత సుదర్శన్ గారు మా పట్ల అంత అభిమానంగా వాళ్ళ తర్వాత సావనీర్ కూడా ఒకటి ప్రింట్ చేశారు. అది షష్ఠి పూర్తి ఉత్సవంలో వారికి 2 అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళు విద్యావంతులు. వారి అమ్మాయి ఏమో బాంబేలో ఉంటుంది. 2 అబ్బాయిలు 2 కోడళ్ళు కూడా వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. అందరి కుటుంబాన్ని విద్యావంతులు చేశారు. తర్వాత జీవితంలో ఇప్పుడు ఈనాటి కాలం మనిషి కింద కాకుండా పూర్వకాలం పద్ధతిలో ఆయన బిజినెస్ చేసిన ఆయన ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆ ప్రాచీనమైనటువంటి సంప్రదాయాలు విడిచిపెట్టకుండా, ఏదో బాహ్యంగా వచ్చే బాహ్యమైన ఆకర్షణకి లొంగిపోకుండా ఆయన వ్యాపారం చేసినప్పుడు కూడా ఆ ప్రాచీన సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం పద్ధతిలో కూడా చాలా చక్కగా ఆయన ఒక పద్ధతిగా క్రమశిక్షణగా జీవిస్తూ వ్యాపారం కూడా క్రమశిక్షణగానే చేశారు. లాభాలు ఒక తక్కువ వచ్చినప్పటికీ అలా జీవిస్తూ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఆ పిల్లలందరూ చదివించారు. వాళ్ళందరూ అభివృద్ధిలోకి వచ్చారు. అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు. వెల్ సెటిల్డ్ అండ్ వెల్ డిసిప్లిన్. వారు చదువే కాకుండా వారు కోడలతోటి వారి అబ్బాయితో కూడా మాట్లాడినప్పుడు సుదర్శన్ గారి ఇంటికాడ అందరినీ కూడా క్రమశిక్షణగా పెంచారు. బాగా చదువుకున్నారు. తర్వాత జీవితంలో క్రమశిక్షణ ఉంది. వాళ్ళు చేసినటువంటి వృత్తిలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, తర్వాత ఈ బీ ఫార్మసీ చదివి, తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ డాక్టరేట్ తీసుకుని బాగా వాళ్ళ వృత్తి పరంగా వాళ్ళు చాలా ఆ వృత్తికి న్యాయం చేస్తున్నారు. తర్వాత ఆ కుటుంబం అందరూ బాగా సెటిల్ అయిన తర్వాత సుదర్శన్ గారు సంఘసేవ చేస్తున్నారు ప్రస్తుతం. అంటే ఆధ్యాత్మిక జీవితం జీవిస్తూ ఈ రామకృష్ణ మిషను, చిన్నమయ మిషను, వాళ్ళని ఆధారంగా చేసుకుని వాళ్ళని బేసిక్గా చేసుకుని ఆయన చేయగలిగిన అంటే ఆ రెండు సంస్థలతో అనుబంధం పెట్టుకుని ఆయన చేయగలిగినటువంటి సమాజానికి ఆయన సేవలు అందిస్తున్నారు అని చెప్పి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పుస్తకాలు తర్వాత మీరు వెళ్ళి మీరందరూ డిస్పర్స్ అయినప్పుడు ఉచితంగా ఇవ్వబడతాయి. అవి జాగ్రత్తగా తీసుకెళ్లి అధ్యయనం చేయండి. అది కూడా జ్ఞాన యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం. గీతలు కూడా నేను ఏమని చెప్పారంటే మీరు గ్రంథ పఠనం కూడా జాగ్రత్తగా చేస్తే దానికి భగవంతుడు ఒక పేరు పెట్టాడు, స్వాధ్యాయ యజ్ఞం అని. అంటే సుదర్శన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో ఈ సభ ఈ రకంగా ఇక్కడ చాలా చక్కగా ఈ సభ నిర్వహించబడుతుంది. తర్వాత త్యాగరాజ భవన ప్రెసిడెంట్ గారికి కూడా ఇక్కడ చిరు సన్మానం మన సుదర్శన్ గారు చేశారు. తర్వాత హాల్ ఎప్పుడైనా మనం ఉపయోగించుకోవచ్చని ఒక మాట మంచి మాట చెప్పారు అది. అంటే ఈ అవకాశాన్ని మన అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటూ ఉందాం. అంటే త్యాగరాజ భవన్ ఈ త్యాగరాజు గాన సభ ప్రెసిడెంట్ గారికి, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, తర్వాత మనం ఆహ్వానించినటువంటి సుదర్శన్ గారి వారి ధర్మపత్ని ముక్తకి అందరికీ కూడా సభాముఖంగా నా హృదయపూర్వక నమస్సులు సమర్పించుకుంటున్నాను. తర్వాత నేను ఇవాళ పుస్తకాలు పంచిపెట్టి కూడా నేనే ఊహిస్తే నేను అంటాం మన మామూలుగా. నేనంటే ఇప్పుడు మంది మనం అని నేను రాంగ్ అయ్యి నిన్నే రాంగ్ అయ్యి అంటారు. ఇది రైట్ అయ్యి కాదు, రాంగ్ అయ్యి. దీనికి యోగ వాష్యంలో సమస్య వస్తుంది. నేను గురించి వినను శ్రద్ధగా. ఇప్పుడు మన అనేది నేను అనేది ఒక తలంపే, అదొక భావన, ఒక తలంపు. అంతేకాని అది నిజం కాదు, అదొక భావన, అదొక తలంపు. మనం రోజు మీరు చూస్తుంటే మిమ్మల్ని బాధ పెట్టి అన్నీ కూడా తలంపులే. అయితే పాజిటివ్ తలంపులు వస్తాయి, నెగిటివ్ తలంపులు వస్తాయి. అయితే తలంపుల విషయంలో నెగిటివ్ తలంపుల కంటే పాజిటివ్ తలంపులు చాలా మంచి. నా ఉద్దేశం సుమారు మన అందరికీ రోజుకు 1000 తలంపులు వస్తాయేమో అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వస్తాయి, అసంఖ్యాకంగా వస్తాయి. కౌంటింగ్ కూడా ఎందుకు, కౌంటింగ్ కూడా అక్కర్లేదు. అలా తలంపులు వస్తూనే ఉంటాయి, ఎన్నో తలంపులు వస్తాయి. అయితే ఆ తలంపులు కొన్ని నెగిటివ్గా ఉంటాయి, కొన్ని పాజిటివ్గా ఉంటాయి. ఆ పాజిటివ్గా తలంపు తలంపే, ఆ పాజిటివ్గా పాజిటివ్ తలంపులు మిమ్మల్ని కొంచెం చక్కగా మీ ఆరోగ్యాన్ని ఆ పాజిటివ్ తలంపుడు మీకు వస్తుంటే శారీరక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక శాంతి బాగుంటుంది. తర్వాత టైంకి మీకు బాగా సౌండ్ స్లీప్ వస్తుంది. మీ కుటుంబానికి మీరు ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారు. పాజిటివ్గా జీవించడం వల్ల మీరు అన్ని విధాలు మంచిది. స్వామి వివేకానంద గురించి మీరు రెండు వాక్యాలు చెప్పొద్దు, ఒకే వాక్యం చెప్పని రవీంద్రనాథ్ ట్యాగూర్ని ఒకసారి అడిగారు. మీరు ఏదో సోది కింద చెప్పకండి, ఏదో ఒక వాక్యం చెప్పండి అని రవీంద్రనాథ్ ట్యాగూర్ని ఒకసారి స్వామి వివేకానంద గురించి అడిగారు. అది ఒక్క వాక్యం చెప్పంటున్నారు కాబట్టి ఒక్క వాక్యం చెప్తాను, రెండో వాక్యం చెప్పండి. ఇన్ స్వామి వివేకానంద ఎవరిథింగ్ ఇది పాజిటివ్ అంటే అయిపోయింది. ఇన్ స్వామి వివేకానంద ఎవరిథింగ్ ఇది పాజిటివ్ అంటే మనకు పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఆ జీవితం అది ముందు నేర్చుకోవాలి. ఒకటి సత్వగుణం, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. లాయర్ ఏ విధంగా అయితే లాయర్ని ప్రాక్టీస్ చేస్తాడు, డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ని ప్రాక్టీస్ చేస్తాడు. అదేవిధంగా అది సేకరు, ఏ విధంగా సేకరు, ఏ విధంగా అయితే సత్యాన్వేషకుడు సత్యాన్ని ట్రూత్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాడో మన సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ప్రాక్టీస్ మేక్స్ పెర్ఫెక్ట్ అని. సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా, కొంతమంది ప్రతి విషయంలో నెగిటివ్గా తీసుకుంటారు, ప్రతి సంఘటన నెగిటివ్గా తీసుకుంటారు. దానివల్ల వాళ్ళకి అనేక నష్టాలు, తొందరగా వాళ్ళకి శారీరక అనారోగ్యానికి గురవుతారు, మానసిక అనారోగ్యానికి గురవుతారు, కుటుంబానికి బట్టల కింద తయారవుతారు. వాళ్ళు అశాంతిగా ఉంటారు, వాళ్ళు అశాంతి ఇతరులకు పంచిపెడుతూ ఉంటారు. ఈ పాజిటివ్ థాట్స్ వచ్చేవాళ్ళు వాళ్ళు శాంతిగా ఉంటారు, వాళ్ళు శాంతిని ఇతరులకు పంచుతూ ఉంటారు. వాళ్ళు శాంతిగా ఉంటారు, కుటుంబానికి శాంతిగా ఉంటారు. పాజిటివ్ థాట్స్ ఉన్నవాళ్ళు సమాజానికి కూడా ఎంతో కొంత సహాయ సహకారము అందిస్తూ ఉంటారు. అంచేత అవి కొన్ని వేలాది తలంపులు వస్తూ ఉంటాయి. అందులో నెగిటివ్ థింకింగ్ కంటే పాజిటివ్ థింకింగ్ మంచిది. ఇక్కడ ఏమిటంటే ఎన్ని తలంపులు వచ్చినప్పటికీ ఈ నేనికి, ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అంటాం, హూ ఈజ్ ది స్టార్, హూ యామై అంటే హూ ఈజ్ ది స్టార్, హూ యామై అంటే హూ ఈజ్ ది స్టార్. ఒకసారి యోగ వాసిష్ఠంలో చిన్న కథ వస్తుంది. రామచంద్రమూర్తి వచ్చి, రామచంద్రమూర్తికి టీచరు వశిష్ఠుడు. రామచంద్రమూర్తి వచ్చి ఒకసారి వశిష్ఠుడి దగ్గరికి వచ్చి, వశిష్ఠుడు లోపల ఉన్నాడు, తలుపులు క్లోజ్ చేస్తున్నాయి. రామచంద్రమూర్తి వస్తాడు, వచ్చి తలుపు తడతాడు. తలుపు తడితే వశిష్ఠుడు అంటాడు, ఎవరు వారు అని. ఎవరు వారు అంటే నేను దశరథుడి గారి అబ్బాయిని అంటాడు. అప్పుడు వశిష్ఠుడు అంటాడు, నేను మీ ఫాదర్ పేరు అడగటం లేదు, మీ మదర్ పేరు అడగటం లేదు, మీ అమ్మగారి పేరు అడగటం లేదు, మీ నాన్నగారి పేరు అడగటం లేదు, నువ్వు ఎవరు అబ్బాయి అని అడిగితే నేను దశరథుడి గారి అబ్బాయిని అని చెప్పు. నీ వృత్తి ఏమి చేస్తున్నావంటే, నీ ప్రొఫెషన్ ఏంటంటే ప్రొఫెషన్ పేరు చెప్పు. నువ్వు ఎవరు అంటే ఎవరు వారు అని నేను అన్నాను. ఎవరు వారు అని అని ప్రశ్నించారు. ఎవరు వారు, తలుపు తట్టేవారు ఎవరు అని. అంటే రామచంద్రమూర్తి ఏమన్నాడంటే నేను అన్నాడు, నేను అన్నాడు. ఆ నేనంటే ఎవరు అంటే దశరథుడి గారి అబ్బాయిని అన్నాడు. అప్పుడు నేను అడిగేది మీ తండ్రి గారి పేరు అడగటం లేదు, మీ తండ్రికి వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ అంటే మీ తండ్రి గారి పేరు చెప్పు. ఇప్పుడు ఎవరు వారంటే నేను అని చెప్పావు. నేను నేను అని ఇప్పుడు అన్నావు. నేను నేను అని చెప్పే ఆ నేను ఎవరు, దానికి ఆన్సరే ఆత్మజ్ఞానం. అంటే ఆ నేను అనేది ఒక తలంపు, లోపల నుంచి అందరికీ ఆ తలంపు వస్తూ ఉంటుంది. నేను అనే తలంపు, మనకి ఎన్ని తలంపులు వచ్చినప్పటికీ ఈ దేహగతమైన నేను మనోగతమైన నేనుకే వస్తూ ఉంటుంది. ప్రపంచంలో విషం అంటూ ఏదన్నా ఉంటే బాహ్య విషం మనం స్వేరవ చేస్తే శరీరాన్ని చంపేస్తుంది. మనం విషం ఏదైనా తీసుకుంటే మన శరీరాన్ని చంపుతుంది. కానీ ఈ విషం, ఈ దేహగతమైన నేనికి మించిన విషం లేదు. దేహగతమైన నేనికి మించిన పాయిజన్ లేదు. ఒక దేశానికి, ఒక కాలానికి, ఒక పరిమితికి, లేకపోతే దేహానికి సంబంధించిన చావుకి, దేహానికి సంబంధించిన పుట్టుకి, అశాంతికి, దుఃఖానికి, అన్ని పరిమితులకి అన్నిటికీ మనల్ని బంధించేది ఈ దేహగతమైన నేను. అశాంతి కూడా మనకి బయట లేదు. అశాంతి విధంగా బయట లేనేలేదు. ఈ దేహగతం మనం ఏదైతే నేను అంటున్నామో ఆ నేను రూపంలోనే ఉంది అశాంతి. దుఃఖ కారణం కూడా బయట లేదు. మనం ఏదైతే నేను అని అంటున్నామో ఆ నేను రూపంలోనే దుఃఖం ఉంది. దుఃఖ కారణం, కార్యకారణ సంబంధాలను కూడా ఈ నేను మీద ఆధారపడ్డాయి. అయితే దుఃఖ కారణం ఈ నేను రూపంలో ఉంది, అశాంతి కారణం ఈ నేను రూపంలో ఉంది. అయితే ఈ నేను దీన్నే మన వేదాంత పరిభాషలో జీవుడని, చిజ్జడ గ్రంథని, తర్వాత ఏదో మనస్సని అనేక రకాలుగా చెప్తున్నారు. ఎక్కడంటే రాంగ్ ఐడెంటిఫికేషన్. దేహము మనం కాదు, మనస్సు మనం కాదు. దేహము ఎంత నిజం కాదో, దేహము నేను అనే తలంపు కూడా నిజం కాదు. స్పెసిఫిక్ గా రండి, యూ మస్ట్ బి స్పెసిఫిక్. దేహము నేను కాదు. దేహము నిజము కాదు, దేహము నేను. దేహము నాది అనే తలంపులు రెండు కూడా అంతే అనే అదే పాయిజన్ అంటది. అంటే మనకు దుఃఖ కారణం దేహంలో లేదు, దుఃఖ కారణం పుట్టిన వస్తువులు లేదు, పుట్టిన వస్తువు లేదు. పుట్టిన వస్తువు చైతన్యంలో దుఃఖ కారణం లేదు, పుట్టినటువంటి శరీరంలో లేదు దుఃఖ కారణం. ఈ దేహంతో మధ్యలో ఇది గాఢ నిద్రలో లేదు, గాఢ నిద్రలో నేను ఉంది. కానీ నేను అనే తలంపు లేదు. దేహంతో తాదాప్యం పొందే తలంపు కానీ, మనస్సుతో తాదాప్యం పొందే తలంపు కానీ ఆ భావన లేదు గాఢ నిద్రలో. గాఢ నిద్రలో ఉండి ఒక నేను ఉంది గాఢ నిద్రలో, దానికి హద్దులు లేవు, దానికి పరిమితులు లేవు, అది దూరకాలకి బంధింపబడి లేదు, అది జన్మ మరణాలకి బంధింపబడి లేదు, అది ప్రకృతికి బంధింపబడి లేదు. లేదంటే మనం గాఢ నిద్రలో ఉన్నావా లేవంటే ఉన్నాం, కానీ దేనికి బంధింపబడి లేము. కానీ ఉన్నావా లేదంటే ఉన్నాం. ఆ నేను అంటే ఆ డీప్ స్లీప్ లో మన గాఢ నిద్రలో ఉండగా మెలుకుగా ఉండగలిగితే అదే ఆనందము, అదే బ్రహ్మము, అదే శాంతి, అదే మరణం లేని సద్వస్తువు. అంటే లోపలటువంటి నిజమైన నేను గాఢ నిద్రలో మనం ఏ స్థితిలో ఉన్నామో అక్కడ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, అన్ని లెస్సలే. గాఢ నిద్రలో అన్ని లెస్సలే. అది గాఢ నిద్రలో తర్వాత ఇంకోటి ఐఎమ్ సో అండ్ సో అనుకుంటా ఉంటాం, అది పాయిజన్. తర్వాత కొంతమంది అంటారు అదే టైం చేశాం, ఇదే టైం చేశాం అంటాడు, అది పాయిజన్. నువ్వు అలా అదే ట్రైన్ చేశాను, అదే ట్రైన్ చేశాను, ఇదే ట్రైన్ చేశాను, అదే అచీవ్ చేశాను, ఇదే అచీవ్ చేశాను అంటే ఈ బాడీ బాగుండాయి, ఈ రాంగ్ కాకి ఫుడ్ సప్లై కట్ అవుతా ఉంటుంది. ఎవరు అచీవ్ చేశారు? దేహంతో, ఈ మనస్సుతోటి, ఇంద్రియాలతోటి తాదాప్యం పొంది అది కలుషితం అయిపోయింది. నేను అదేదో అచీవ్ చేస్తే దాంతో నువ్వు తాదాప్యం పొందితే ఈ కలుషితమైన నేను ఇంకా బలపడిపోతుంది. ఏదైతే నువ్వు తొలగించుకోవాలనుకుంటున్నావో అది బలపడతా ఉంటుంది. అయితే అది ఉండంతే, ఉండటమే ఉండటం. అయాం అయాం దట్ అనుకోవద్దు, అయాం దిస్ అనుకోవద్దు, అయాం సో అనుకోవద్దు, అయాం సో అండ్ సో అనుకోవద్దు. నువ్వు ఉండు, అలాగ ఉండకు, ఇలాగ ఉండకు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు. అది అది నేర్చుకో, అది ప్రాక్టీస్ చెయ్యి. అంచేతి నేను ఈ గాఢ నిద్రలో ఏ స్థితిలో మనం ఉన్నామో, డీప్ స్లీప్ లో ఏ స్థితిలో ఉన్నామో, ఆ గాఢ నిద్రలో మనకి ఆనందం ఉంది, ఆనందం ఉంది, ఎరుక లేదు. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, ఆనందం లేదు. ఈ రెండు సైమల్టేనియస్ గా ఒకేసారి గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆనందం, గాఢ నిద్రలో ఉన్నటువంటి సుఖం, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఎరుక, ఈ రెండు సైమల్టేనియస్ గా మనకు అనుభవంలోకి రావాలి. ఇప్పుడు అది ఉన్న చోట ఇది లేదు, ఇది ఉన్న చోట అది లేదు, ఈ రెండు సైమల్టేనియస్ గా కనుక మనకు అనుభవంలోకి వస్తే అదే నిర్వాణ స్థితి, అదే మోక్ష స్థితి, అదే స్వర్గరాజ్యం. అది మీ క్రైస్తవులు స్వర్గరాజ్యం అంటారు. అంటే శిలువ ఎవరిని అయ్యాలి? ఇప్పుడు ఎవరు శిలువు ఎవరు అయ్యాలంటే దేహంతో ఏ నేనైతే తాదు నేను అని అంటాం. ఆ నేను దేహంతో తాదాప్యం పొందుతుంది, దేహంతో తాదాప్యం పొందుతుంది. ఈ దేహంతో మనస్సుతోటి తాదాప్యం పొందుతున్నటువంటి ఈ నేను అనే తలంపుకి ఇతర తలంపులు వస్తాయి. అయితే ఆ తలంపులు నెగిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు. అయితే నెగిటివ్ తలంపుల కంటే పాజిటివ్ తలంపులు మానసికమైనటువంటి శాంతికి మంచిది, మానసికమైనటువంటి ఆరోగ్యానికి మంచిది. అయితే అంత మాత్రం చేత ఇది రూట్ టాక్టిక్. ఇది అనేక తలంపులు మనకు వస్తూ ఉంటాయి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయంటే దేహంతో తాదాప్యం పొందినటువంటి ఆ తొలి తలంపు, ఆ మొదటి తలంపు, ఆది తలంపుకి అన్ని తలంపులు వస్తున్నాయి. దీన్నే మనం అహంకారము అని పిలుస్తుంది. శాంతి ఎవరికి వస్తుందని గీతలో అడిగాడు 2వ అధ్యాయంలో. శాంతి ఎవరికి వస్తున్నాను? స్పృహ రహితుడికి, మమంకార రహితుడికి, అహంకార రహితుడికి శాంతి. శాంతి అచిరేణ అది గచ్చతి. వాడికి శాంతి శీఘ్రంగా వచ్చి వరిస్తుంది వాడిని. శాంతి ఎవరిని అందరూ అంటారు మాకు శాంతి లేదు, మాకు శాంతి లేదు. ఇంకోటి ప్రతి మనిషికి నీకు బాహ్యంగా ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ, ఎన్ని అధికారాలు ఉన్నప్పటికీ, ఎన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ, ప్రతి మనిషిని కూడా ఏదో ఒక విరుతి, ఏదో ఒక కొరత ప్రతి జీవుణ్ణి వెంటాడుతూ ఉంటుంది. ఎప్పటి వరకు నీ భగవద్ అనుభవం పొందే వరకు, భగవద్ అనుభవం పొందటంలో ఎప్పుడైతే గాడ్ని ఎక్స్పీరియన్స్ చేసామో, ట్రూత్ని ఎక్స్పీరియన్స్ చేసామో, అక్కడ ఏ కొరతలు లేవు, ఎక్కడ విరుతులు లేదు, అది పరిపూర్ణమైనది. ఆ స్థితి మనం పొందే వరకు, ఆ గాడ్ కాన్షియస్నెస్ పొందే వరకు, ఆ ట్రూత్ కాన్షియస్నెస్ పొందే వరకు, ఆ కాస్మిక్ కాన్షియస్నెస్ మనం పొందే వరకు ప్రతి జీవుణ్ణి ఏదో ఒకటి వెంటాడుతుంటుంది, వాడిని తరుముకుంటూనే ఉంటుంది. ప్రతి జన్మకి ఏదో ఒక అశాంతి, ఏదో ఒక వెలితి, ప్రతి వాడిని ఏదో మైనస్ పాయింట్ వెంటాడుతూనే ఉంటుంది. హూ ఈజ్ దిస్ వర్ల్డ్, హూ యామ్ ఐ, ఏదైతే మనం నేను నేను అని అంటున్నామో ఆ నేను ఎవడు అని. ఇక్కడ ప్రశ్న అది, నేను నేను అని అంటున్నావు, ఆ నేను ఎవడు అని, ఆ నేను ఎవడని. అంటే ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే ఈ నేను అనేది నీకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు. అది మన గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలకు వచ్చేటప్పటికి ముందు నేను అనే తలంపు వస్తుంది. ఆ తలంపు రాకుండా మనకు ఇతర తలంపులు రావు. ఆ నేను అనే తలంపు వచ్చాక అదే ప్రొఫెషన్ తోటి, కలర్ తోటి, క్యాస్ట్ తోటి, రిలీజియన్ తోటి అది తాదాప్యం చెందుతూ ఉంటుంది. ఆ తలంపు వచ్చాక తాదాప్యం పొందుతుంది, కానీ ఆ తలంపు రాకుండా దేనితో తాదాప్యం పొందదు. అది అంటే రాంగ్ ఐడెంటిఫికేషన్. మన దుఃఖానికి కారణం రాంగ్ ఐడెంటిఫికేషన్, దుఃఖానికి కారణం అది. రాంగ్ ఐడెంటిఫికేషన్ ఎంతకాలం ఉందో అంతకాలం అశాంతి వెంటాడుతూ ఉంటుంది. ఇది మూల తలంపు. దేహము నేను అనే తలంపు దీన్ని మూల తలంపు అన్నారు. దీన్నే బాడీ బాగుండాయి అని చెప్తా ఉంటారు. అన్ని తలంపులకి ఇది మూల తలంపు కాబట్టి దీన్ని మదర్ ట్యాక్ట్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ తలంపు వచ్చాక ఈ తలంపు, ఏ తలంపుకి వచ్చినప్పటికీ ఈ తలంపుకి వస్తాయి. ఏ తలంపులు వచ్చినా ఇది ఎక్కడి నుంచి వస్తుందని ఇది కూడా ఒక తలంపి. ఈ తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, నీకు నారాయణుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు? ఒకసారి రమణ మహర్షిని అడిగాడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడని. ఆయన కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు అని చెప్పలేదు. కదా, ఎన్ని మనస్సు ఎంత నిజమో, ఆ వైకుంఠంలో ఉన్న నారాయణుడు ఎంత నిజం, ఆ కైలాసంలో ఉన్నటువంటి శివుడు కూడా అంతే నిజం. మనస్సు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. అయితే మూల తలంపు నీకు నేను, నేను అని ఒక తలంపు ఉంది. ఆ దేహంతో తాదాప్యంపు ఉంది, ఒక తలంపు ఉంది. అది అది జడము కాదు, చైతన్యము కాదు. అది లోపల నీకు ఆ తలంపు, నీకు మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుందంటే నీకు లోపల నుంచి వస్తుంది. ఆ మూల తలంపు మూలంలోనే నీకు కంట్రోలర్ ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఆ మూల తలంపు, ఆ మూల తలంపు దాని మూలాన్ని చూస్తేనే కానీ అది డిసప్పియర్ అవ్వదు. మూల తలంపు దాని మూలాన్ని చూస్తేనే కానీ అది నశించదు. మూల తలంపు దాని మూలాన్ని చూసినప్పుడు అది నశిస్తుంది. అది నశించినప్పుడు నువ్వు నశించు. నువ్వు ఏదిగా ఉన్నావో అది నీ ఎరుకులోకి వస్తుంది. అదే నిర్వాణ స్థితి. అయితే ఈ మూల తలంపుకి మనం ఫుడ్ సప్లై కట్ చేయాలి. మూల తలంపుకి ఫుడ్ అంటే ఎరగంటి బిహేవియర్ ఉండకూడదు. తర్వాత మన బిహేవియర్ ఇంపర్సనల్గా ఉండాలి. ఇంటెలిజెంట్ బిహేవియరు, ఇంపర్సనల్ బిహేవియరు, మన మాటలో కానీ మన చేతలో కానీ వ్యక్తి భావన తగ్గించుకుంటూ ఉండాలి. వ్యక్తి భావన తగ్గించుకుంటూ వస్తే అది స్లోగా రిడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ నేను గురించి మరొక మాటలు చెప్తాం. ఈ నువ్వు దృఢతోటి ఇది అదే అహం వృత్తి. ఇవి మనం చూడండి, అంటే మనసులో అనేక తలంపులు ఉంటాయి. మైండ్ ఈజ్ ది బండిల్ ఆఫ్ థాట్స్. మనస్సులో అనేక తలంపులు ఉంటాయి. మనస్సు నుండా తలంపులు, అన్ని తలంపులు మనస్సు నుండా తలంపులు. తలంపు వస్తుంది, వాసం నుంచి తలంపు వస్తుంది. తలంపు వచ్చాక పని చేస్తాం, తలంపు వచ్చాక మాట్లాడతాం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ పని చేస్తాం, ఆ పని చేయటం వల్ల ఫలితం వస్తుంది, ఫలితాన్ని మళ్ళీ ఎంజాయ్ చేస్తాం. ఇది కర్మచక్రము అన్నారు. ఈయనే కర్మచక్రము అన్నారు. ఈ కర్మచక్రంలోంచి ఎవడైతే విడుదల పొందలేడో వాడిని ఎలాగ శరీరం శవాలు వెంటాడుతూ ఉంటాయి, వాడికి అశాంతి వెంటాడుతూ ఉంటుంది. శరీరం మరణించాక వాడికి గోయింగ్ ఉంటుంది, మళ్ళీ కమింగ్ ఉంటుంది. ఈ కర్మచక్రం నుంచి విడుదల పొందాలి. ఈ కర్మచక్రం దేని మీద బేస్ అయి ఉందంటే ఈ దేహము నేను అనే తలంపు. అది మూల తలంపే, ఆ మూల స్తంభం. ఈ మూల తలంపు మీదే నువ్వు, నేను, ఈ భేద బుద్ధి, మన మన చేత చూడబడుతున్నటువంటి లోకం, లేదా దేవతలు, పుణ్యాలు, పాపాలు, లేదా అదృష్టాలు, దురదృష్టాలు, ఇవన్నీ కూడా ఈ మూల తలంపు మీద ఆధారపడి ఉన్నాయి. అంటే మూల తలంపు నువ్వు షేక్ చేసి, దాన్ని డౌట్ చేసి, దాన్ని షేక్ చేసి, ఆ మూల తలంపుల్లోంచి నువ్వు విడుదల పొందటమే నిర్వాణ స్థితి. అది మోక్షము. అంటే మనం ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి, ఈ రాంగ్ ఐ, ఈ రాంగ్ ఐ, ఆర్టిఫిషియల్ ఐ, ఈ బాడీ బౌండ్ ఐ, దాంట్లోంచి విడుదల పొందటమే నీకు మోక్షము. మోక్షం అంటే విడుదల. దేంట్లోంచి విడుదల? శరీరంలోంచి విడుదల కాదు. శరీరంతో సాదాప్యం పొందుతున్నటువంటి నేను అనే మూల తలంపులోంచి విడుదల పొందటమే మోక్షం. అదే సైతానం. యేసుక్రీస్తుని సిలివేయటం అంటే ఆ మూల తలంపును సిలివేయటమే. ఆ మూల తలంపును సిలివేయకుండా ఎవరికి ఆత్మజ్ఞానం రానే రాదు, జ్ఞానోదయం రాదు, వాళ్ళు సుఖం వెంటాడదు. మూల తలంపును ఎప్పుడైతే సిలివేశావో, మూల తలంపు సిలివేయబడిందో, అప్పుడు నీకు నీ స్వరూపం నీకు ఆనందంగా వ్యక్తమవుతుంది, సుఖంగా వ్యక్తమవుతుంది. ఆ ఉండటం అనే ప్రవృత్తి అయ్యాం, ఎప్పుడు ఉంటావు, ఆ ఉండటం అనేది నీకు తెలుస్తూ ఉంటుంది. శరీరానికి మరణం వచ్చినా రాకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా నువ్వు సమానంగానే ఉంటావు. నీ అస్తిత్వానికి బంధం లేదు. అయ్యాం, నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు శరీరం మరణించినప్పటికీ అప్పుడు దానికి పరిమితులు ఉండవు, హద్దులు ఉండవు. నువ్వు అంతటా ఉంటావు. నువ్వు అంతటా ఉండటమే కాదు, నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే ఉండటం. దేవుడి పేరు ఏమిటని బైబిల్లో ఏమనుందంటే, దేవుడి పేరు అయాం దటయాం, నేను ఉన్నాను. అదే దేవుడు. మన అందరికీ ఉండటమే ఇష్టం, మన అందరికీ ఉండటమే ఇష్టం. అవి ఉండటమే దేవుడు, ఆ అస్తిత్వమే దేవుడు. కానీ మనకి ఎక్కడ అశాంతి వస్తుందంటే, మనం ఎలా ఉన్నామో అలాగ ఉండం. డబ్బుతోటో, గౌరవాల చోటో, అంతస్తుల చోటో, ఏదో కల్పించుకున్నట్ల చోటు, ఈ దొంగనే కల్పించినటువంటి విషయాల చోటు దేనితో ప్రభావం పొందటం, ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్ అశాంతి వస్తుంది. రైట్ ఐ, ట్రూ ఐ, మనలో ఒక ట్రూ గాఢ నిద్రలో ఉన్నది ట్రూ అయ్యే సత్యానికి గాఢ నిద్రలోనే మనం సమీపంగా ఉంటాం. తర్వాత ఈ దేహగతమైన నేను ఏదో ఒక రూపాన్ని, ఏదో ఒక ఫారంని, ఏదో ఒక నేమ్ని అలా అంటి పెట్టుకుంటూ ఉంటుంది. అంటే దేహానికి వచ్చే గౌరవంతో తనకొచ్చింది అనుకుంటుంది. దేహానికి ఏదో వస్తే దేహం చనిపోతుంటే నేను చనిపోతున్నాను అనుకుంటుంది, కానీ అది చనిపోదు, దేహం చనిపోతుంది. దేహం చనిపోయినప్పుడు నేను దేహం అనుకోదు నేను చనిపోతున్నానని, ఆ దేహంతో తాదాత్యం పొంది తలం పనుకుంటుంది నేను చనిపోతున్నానని. అది దాన్ని సిలివేయమని, దాన్ని సిలివేస్తేనే నీకు మోక్షం, మోక్షానందం. అసలైన ఆత్మ లోపల నీకు సద్వస్తువు ఉంది, సత్య వస్తువు ఉంది, లోపల ఒక ట్రూత్ ఉంది, ఒక నిజం ఉంది, నీ లోపల ఒక నిజం ఉంది. ఆ నిజానికి పుట్టుకతోటి చావులతోటి సంబంధం లేదు, అన్నిటికీ అతీతంగా ఉంది. యాక్సెప్ట్ బ్రహ్మ, యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ అల్టిమేట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. అరే మనస్సు అనేది వినే లేదు. మానసం తుకిం మార్గనే కృతే నైవ మానసం మార్గ భాగ్యవత్. అరే మనస్సు అనేది లేనే లేదు, ఉన్నదాని అవన్నీ కనిపిస్తుంది. అరే మనస్సు అనేది ఉందో లేదో నువ్వు చూడు, ఉంటే సౌభం చేస్తాను తొలగించుకోవచ్చు, అది లేకపోతే సాధనతో పని లేదు. అది ఉందా లేదో, ఉన్నదాని వలే కనిపిస్తుంది. ప్రపంచం కూడా ఉందా లేదంటే ఉన్నదాని వలే కనిపిస్తుంది. ప్రపంచాన్ని చూచేవాడు ఎంత నిజమో ప్రపంచం కూడా అంతే నిజం. ఇంతవరకు ఈ ప్రపంచం ఎవరితోటి చెప్పలేదు నేను ఉన్నానని. ప్రపంచం ఉంది అని మనం చెబుతున్నాం, అంటే మంచిగిన ప్రపంచం మనతో ఎవరితోటి చెప్పలేదు. ఇదంతా కూడా మనస్సు యొక్క విజృంభణ. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం శరీరం శ్మశానంలో కాల్చి కాలిస్తే బూడిద అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది మన శరీరం. కానీ శరీరం గురించి మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు, శరీర అనంతరం మరణానంతరం మనకు కూడా వచ్చే జీవుడు ఆ మనస్సు, చిజ్జడ గ్రంథి ఆ సైతాను, దాని గురించి దాన్ని తొలగించుకోవడానికి మనం ఏం ప్రయత్నం చేయటం లేదు, ఏమి సాధన చేయటం లేదు. దాని గురించే సనత్ కుమారుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఆహార శుద్ధి ఉండాలి, ఆహార శుద్ధి లేకుండా చిత్తశుద్ధి రాదు. నువ్వు మాటలో నిగ్రహం ఉండాలి, ఆహారంలో నిగ్రహం ఉండాలి, నిద్రలో తగుమాత్రంగా ఉండాలి, అతి నిద్ర పనికి రాదు. అంటే కొంత వయసును బట్టి 90 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినప్పుడు ఏదో కొంత రెస్ట్ తీసుకున్నా, కొంతమంది అంటారు జోదం ఎటువంటిదో, పేకాట ఎటువంటిదో, పకట నిద్ర కూడా అటువంటిదే. జోదం ఎటువంటిదో, ఈ పేకాట ఎటువంటిదో, పకటి నిద్ర కూడా అటువంటిదే. అలాగని 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు మీరు రిలాక్స్ అవ్వటం మీరు మానకండి. ఇది జనరల్ స్టేట్మెంట్. ఇది నేను చెప్పేది జనరల్ స్టేట్మెంట్. మీ వయసును బట్టి మీరు బిహేవ్ చేయండి. అయ్యా ఎందుకు చెప్తా అంటే, మనకి ఈ మనోదేహం అనేది లోపల సత్యానుభవానికి, ఈ సత్య సాక్షాత్కారానికి ఏది తెలుసుకున్నాక దానికి మించిన సుఖం కానీ దానితో సమానమైన సుఖం కానీ నీకు లేదని తెలుస్తుందో, అర్జునాటి బ్రాహ్మీ స్థితిని పొందటానికి ప్రయత్నం చెయ్యి అని గీతలో చెప్తాడు. ఇందాక నేను చిన్న నిశ్చయం, ఇక్కడ శాంతి ఎవరిని వరిస్తుంది? ఆత్మశాంతి. ఇప్పుడు మీకు కూడా అప్పుడప్పుడు సంతోషాలు వస్తాయి నిజం అనుకోకుండా, మీ అహంకారం అంత నిజం, అది అంత నిజం. అప్పుడప్పుడు మీకు కూడా శాంతిగా ఉంటుంది, బాగా శాంతిగా ఉన్నాం, ఈ మధ్యాహ్నం ఉంటాం, సాయంత్రం వరకే శాంతి అని అహంకారం కల్పించే విషయాలు. మీ సంతోషాలు, మీ గొప్పలు, మీ తొప్పలు, మీ తిప్పలు, మీ ప్లస్ పాయింట్స్, మీ మైనస్ పాయింట్స్, మీ అదృష్టాలు, మీ దురదృష్టాలు, మనస్సు యొక్క విజృంభణ, మనోకల్పితము. మీ రోజులు మాకు బాగా వెళ్ళిపోతున్నాయి అంటారు కొంతమంది, అది కూడా మనస్సు యొక్క విజృంభణ. లేకపోతే ఒకసారి డిప్రెషన్ వెళతాయి, ఈ మధ్యన మాకు బాగోలేదండి, మా పరిస్థితులు బాగోలేదు అని అంటారు. లేదా మనస్సు యొక్క, మనస్సు అణిగిపోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, మనస్సు కుంగిపోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, మనస్సు విజృంభించినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఈ దేహాలు కూడా, ఈ దేహము, ఈ లోకము, ఈ దేవతలు, ఈ అన్నీ కూడా మనసుకి కావాలి, అహంకారానికి కావాలి, అజ్ఞానానికి కావాలి. ఆత్మకి లోకంతో పని లేదు, ఆత్మకి దేవత దేహంతో పని లేదు, ఆత్మకి దేవతలతో పని లేదు. వారు ఎలా ఉన్నారో అలా ఉంటారు, వారికి ద్వైతంతో పని లేదు. వారికి భాష్యంగా వారే ఆత్మ, ఆత్మ స్వరూపమే సుఖం, ఆత్మస్వరూపమే ఆనందం, ఆత్మస్వరూపమే శాంతి అని చెప్పి వారు మార్కెట్లో సుఖం కోసం కానీ, శాంతి కోసం కానీ, ఆనందం కోసం మార్కెట్లో వెతుక్కోవలసిన, అన్వేషణ చేయవలసినటువంటి పని లేదు. వాడే సుఖం, వాడే సుఖం అయినప్పుడు సుఖం కోసం పదార్థులు వెతుక్కోవలసినటువంటి పని లేదు. ఇది నిస్పృహ నిర్మమ నిరహంకార. ఈ స్వామి చెబుతాడు భగవద్గీతలో, నువ్వు స్పృహ లేకుండా జీవించాలి, చేసేదో మర్చిపోతా ఉండవు. మనకి ఇంకేమి పని లేదండి, గతాన్ని అస్తమానం తలపెట్టుకోవటం, వర్తమాన కాలాన్ని వదిలేయటం, భవిష్యత్తు కాలంలో గాలిలో మేళ్ళ కట్టుకోవటం. వర్తమాన కాలాన్ని పూర్తిగా వదిలేయటం, వర్తమాన కాలంలో ఒక సాధన లేదు, ఒక సత్కర్మ లేదు, ఒక సన్మార్గం లేదు, ఒక సహృదయం లేదు, ఒక సద్బుద్ధి లేదు, అది ఎట్టేం చెయ్యాలనేటువంటి ఒక సాధన లేదు. ఏది వర్తమాన కాలంలో ఇంకేం చేపి ఇంటికాడ కూర్చోవటం, ఊరం ఎంతవరకు ఎచ్చివి చేసాం, రాబోయే మళ్ళీ భవిష్యత్తులో ఎంత ఎచ్చివి చెయ్యాలి అంటే నువ్వేం చేస్తున్నావు, ప్రజెంట్ టెన్స్ వదిలేస్తున్నావు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది ఆ టైంలో జరుగుతుంది ఊరికే. నీవు డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. నీ దేహానికి ఒక ప్రారంభాన్ని, ప్రారంభాన్ని బట్టి దేహం వచ్చింది. ఆ ప్రారంభం ప్రకారం అలా యాక్ట్ చేస్తుంది. తెర మీద బొమ్మ యాక్ట్ చేస్తున్నట్టు అలా యాక్ట్ చేస్తుంది. ఏ రోజు ఏదో రోజున దేహం చనిపోతుంది. అంటే దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టు. నేను కర్మ అనిపిస్తున్నాను, ఎవడు కర్మ అనిపిస్తున్నాడు, నీ శరీరం అనిపిస్తుంది కర్మ, దేహంతో తాదాప్యం. అది కర్మ అనిపిస్తాను ఎవరు అనిపిస్తున్నారు, దేహంతో తాదాప్యం పొంది తలంపు అనిపిస్తుంది. ఆ డెస్టినీ కూడా లేదు. ఈ రాంగ్ ఎంత నిజమో ఆ డెస్టినీ కూడా అంతే నిజము. నీకు రాంగ్ అయితే నీకు తాదాప్యం పోయినప్పుడు డెస్టినీ కూడా లేదు. మీరు డెస్టినీ కూడా ఓవర్కమ్ చేయాలి. ఒకవేళ మిమ్మల్ని ఏదైనా దురదృష్టి వెంటాడుతుంది అనుకోండి, అశాంతి వెంటాడుతుంది అనుకోండి, ఎవరికి ఇది ఈ రాంగ్ అయితే, ఆ రాంగ్ అయితే మీరు ఐడెంటిఫికేషన్ వదిలేసినప్పుడు డెస్టినీ లేదు, అలా ప్రారంభం లేదు. అనుభవించడానికి మీకేమి మిగలదు. మీరు హ్యాపీగా ఉంటారు. ఉన్న రోజులంతా చాలా హ్యాపీగా పరిపూర్ణమైనటువంటి సుఖంలో ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖమే, ఎటువంటి చూసినా శాంతి, అలా ఆనందం ఊగిసిలాడుతూ ఉంటారు. మీ కర్మ అనిపిస్తున్నాను, ఎవడు అనిపిస్తున్నాడు కర్మ? చాలా మంది అంటూ ఉంటారు మీ కర్మ అనిపిస్తున్నాను. ఈ వీళ్ళు కూడా చెప్తారు, ఈ వేదాంతులు మరి చేశారు కదా అనిపించండి. ఎవడు అనిపించేది? ఎవడు అనిపించేది? ఎవడు చేశారు కదా అనిపించండి అంటే ఎవడు అనిపించేది? ఎవడు అది తప్పు ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నాం. ఇక్కడే అంటే ఎవడు అనిపిస్తున్నాడు? ఈ రాంగ్ అయ్యి అనిపిస్తున్నాడు. వాడు కాదని నీకు తెలిసినప్పుడు, అంటే నోడితోటి చెప్పడం కాదు, వాచ్య వేదాంతం కాదు, ఆ రాంగ్ అయ్యి నువ్వు కాదని నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు బండి ప్రారంభం నిన్నే ఏం చేస్తుంది అంటే విడిచిపెట్టిపోతుంది. దేర్ ఇస్ నో డెస్టినీ. సాధులు కూడా చెప్తారు ప్రారంభం అనిపించని. ఏంటి ప్రారంభం? ఎవడు అనిపించదు. వారు కర్మ చేసుకున్నారని అనిపిస్తున్నారు. ఎవడు అనిపించాడు? ఎవడు? నీలోనే చైతన్యం అనిపిస్తుందా? నీలోనే భగవంతుడు అనిపిస్తున్నాడా? నీలోనే జ్ఞానం అనిపిస్తుందా? ఎవరు అనిపించింది? లేకపోతే నీ శరీరం అనిపిస్తుందా? అనిపించాడు ఎవడు? వాడిని తీసో పక్కన పెట్టు. దెర్ ఇస్ నో డెస్టినీ అట్ ఆల్. తర్వాత ఇంకోటి, ఇది ఏం చేస్తుందంటే, ఈ దొంగ నేను, నువ్వు పలానా సంవత్సరం పుట్టావు, పలానా సంవత్సరం గ్రహస్థితిని బట్టి పలానా సంవత్సరంలో చావటానికి సిద్ధంగా ఉన్నావు. ఈ దొంగ నేను అంతే నిజమో, ఈ చావు అంతే నిజం, ఈ పుట్టిక అంతే నిజం, ఈ నేను పలానా సంవత్సరం తర్వాత ఉండను, పలానా సంవత్సరానికి పూర్వం లేను అనుకోవటం కూడా ఈ దొంగ నేను చేస్తాడు. నేను పుట్టక ముందు లేను, చనిపోయిన తర్వాత ఉండను అని ఎవరు చెబుతున్నారు? ఈ దొంగ నేను చెప్తుంది. దాన్ని తీసి పక్కన పెట్టు. ఇది రమణ బోధ. ఇప్పుడు మనం ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్ని బ్రహ్మసూత్రాలు చదివినా, మన అందరూ ఏంటి, మనకున్న అనుభవం పుట్టక ముందు లేము. మరి పుట్టక ముందు లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు? మీరు పుట్టక ముందు లేము, చచ్చిపోయిన తర్వాత ఉండం. అంతకే కదా గోళ. అందరికీ చావు అంటే భయం ఎందుకు? చనిపోయిన తర్వాత ఉండము, శుభ్రంగా ఉంటాడు, శుభ్రాడు ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళలేడు. మరి అందరికీ భయం ఏంటంటే నువ్వు చనిపోయిన తర్వాత ఉండము అనుకున్న అది కూడా తలంపు. చనిపోయాక ఉంటాం మనం, చనిపోయాక మనం ఉంటామండి, కానీ ఉండవాడు అనుకుంటాం కదా, అదే తలంపు. అంచేది మనకు భయం వేస్తుంది, దుఃఖం వేస్తుంది, అన్ని హాస్పిటల్స్ తిరుగుతాం, ఉన్న 4 ఎకరాలు ఇవే హాస్పిటల్గా అప్పగిస్తాం. ఉన్నదే 4 ఎకరాలు హాస్పిటల్ జాయిన్ అవుతాడు, బయటికి రానివ్వరు. మన హాస్పిటల్లో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యామా? ఇంకా బయటికి రానివ్వరు. మన జేబులు ఖాళీ. అసలు రాంగ్ థింకింగ్. మీరు సబ్జెక్ట్ క్లోజ్గా అర్థం చేసుకుని తర్వాత ఇంటికాడ మీరు సాధన మీరు చేసుకుందరు, కానీ తొందరలేదు. కాలం అంతా మీదే. ఈ గంట సేపు తర్వాత కాలం అంతా మీదే. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ గంట సేపు మీరు సర్దిగా. మన అందరూ ఏంటి, పుట్టిన తర్వాత పుట్టక ముందు మనం లేము, చనిపోయిన తర్వాత ఉండం. ఇది ఎవరు కల్పిస్తున్నారు? నీ మనస్సు చెప్తాను. అంటే ఈ బాడీతో తాదాత్యం పొందే తలంత ఎలా చెబుతుంది నీకు? ఇది పెద్ద పాయిజన్. ఇది నువ్వు ఉన్నావు, మనం పుట్టక ముందు ఉన్నాం, చనిపోయిన తర్వాత కూడా ఉంటాం. మధ్యలో బాడీ వచ్చింది, మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. ఎప్పుడు కూడా మధ్యలో వచ్చినవి మధ్యలో పోతాయి, మధ్యలో వచ్చినవి అన్నీ మధ్యలో పోతాయి. అదంతా డ్రీమ్ స్టఫ్. మధ్యలో వచ్చి అని డ్రీమ్ స్టఫే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది దత్తాత్రేయుడు చెప్పాడు. దత్తుడు, దత్తుడు అంటే అత్రి మహర్షికి దత్తుడు. దత్తాత్రేయుడు ఏం చెప్పి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను, ఎంత వండర్ఫుల్ గా చెప్పాడు. ఇక్కడ ఈ పాయింట్ లో చాలా వండర్ఫుల్ గా దత్తాత్రేయుడు చెప్పాడు. ఇదంతా మీకు ఎలా కనిపిస్తుంది? చాలా నిజం కింద కనిపిస్తుంది. మీకు ఎంత నిజం కింద కనిపిస్తుందో అంత నిజం కాదు. అయితే మరి మాకు ఎలా కనిపిస్తుంది నిజం కింద? ఇప్పుడు మనం గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రలో తర్వాత ఇంకోటి తలంపులు మనం విడిచిపెట్టమండి. ఇప్పుడు నిద్రపోయిన విడిచిపెట్టాలి కదా, నిద్రపోతే కళ్ళ ప్రారంభం అవుతాయి. అదికే పోలి జాగ్రత్త అవస్థలు తలంపులు మనం విడిచిపెట్టాలి. ఇప్పుడు నిద్రట్లయినా మనం విడిచిపెట్టేది కదండి. పోను సుఖంగా 5-6 గంటలు నిద్రపోదామండి. 5-6 గంటలు 5 స్వప్నాలు 5 కళ్ళు. పోయి పొద్దున్న 10 గంటలకు పడుకున్నా పొద్దున్న లేదా నిద్ర పానివ్వరండి. మనం ఆ తలంపులు విమానాల మీద తిరిగి వెళ్తూ లేదా వాళ్ళకాట్లో కాలిపోయినట్టు లేదా విడాకులు పిచ్చుకున్నట్టు రామ 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 తలంపులు పీడించేస్తాయి అండి మనిషిని. ఆ నిద్రట్లయినా సుఖంగా ఉండదు. ఒక రాత్రి 5 స్వప్నాలు. ఆ చిన్న అన్న అడగకపోతే ఇంకా స్వప్నాలు పెరుగుతాయి. ఇక్కడ దత్తాత్రేయుడు ఒక పాయింట్ చెప్పాడు, అందుకే చెప్తున్నాను మీకు. అంటే నిద్రట్లో కళ కూడా స్వప్న, కళ కూడా తలంపులే, స్వప్నం కూడా తలంపులే. దత్తాత్రేయుడు చెప్పిన క్లూ ఏమిటంటే, మీరు క్లోజ్గా రండి. ఇప్పుడు నిద్రట్లో మన మనస్సు ఏదో కనిపిస్తుంది విషయాలు. మనుషులు కనిపిస్తారు నిద్రట్లో. రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఎవరితో స్నేహం చేస్తూ ఉంటాం, ఎవరితో వినోదం పెట్టుకుంటూ ఉంటాం. ఒకసారి హస్బెండ్ ని తిడతా ఉంటాం, నిద్రట్లో కూడా తిడతా ఉంటాం, ఆ స్వప్నంలో తిడతా ఉంటాం. ఒకసారి మరి ఇవన్నీ ఏం చేద్దంటే మన జాగ్రత్త వస్తూ హస్బెండ్ ని తిట్టాం, మరి అది భంగం అని స్వప్నంలో ఫ్రీగా ఉంటాం, తిట్టేస్తాం. ఏం చేద్దాం అక్కడ అక్కడ స్వప్నంలో ఏమవుతుందంటే ఈ మైండ్ ఏం చేస్తుంది, ఏదో కల్పిస్తూ ఉంటుంది. మనుషుని కల్పిస్తుంది, మీరు బాగా వినండి, వస్తువుని కల్పిస్తుంది. కల్పించేది మనస్సు, వాటిని చోటి వికరించేది మనస్సు. జాగ్రత్తగా వినండి, స్వప్నంలో ఆ స్వప్నాన్ని వస్తువుని ఎవరు కల్పిస్తున్నారు, మనుషుల్ని ఎవరు కల్పిస్తున్నారు, అక్కడ ఉన్నట్టు సంఘటనలు ఎవరు కల్పిస్తున్నారు స్వప్నంలో? మనస్సే కల్పిస్తుంది. వాటితో వివరించేది ఎవరు? మనస్సు. ఈ జాగ్రత్త అవస్థ కూడా అంతే. జాగ్రత్త అవస్థ లోపల మనకు కల్పించేది ఎవరు? మనస్సు దేహం కాదు. పాపం దేహం ఏంటి మొద్దండి పాపం? ఇది ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చోండి, కింద కూర్చోమంటే కింద కూర్చోమంటుంది. సన్మానం చేయమని అడగదు. దాని అది ఉన్నామని దానికి తెలియదు పాపం. శరీరాన్ని శ్మశానం తీసుకెళ్లి కాలుస్తుంటే వద్దని అనదు పాపం. అది దేహానికి కనుక నేను అనే తలంపు కనుక, దేహానికి నేననే తలంపు ఉండే శ్మశానానికి ఎవరు వెళ్ళరండి. వలకాట్లోకి వెళ్తుంది అందరూ లేచి ఇళ్ళకి వచ్చేస్తారు. దేహానికి నేను అనే తలంపు, దేహానికి నేను వినే తలంపు లేదు. ఒక తలంపు లోపల మనస్సు ఉంది, దానికి అనేక తలంపులు ఉన్నాయి. అట్టడుగున ఒక తలంపు ఉంది, బాటంలో ఒక తలంపు ఉంది. ఆ బాటంలో ఉన్న తలంపే దేహము నేనని చెబుతూ ఉంటుంది. దేహంతో తాదాత్యం పొందుతుంది, బుద్ధితోటి తాదాత్యం పొందుతుంది, మైండ్ తోటి తాదాత్యం పొందుతుంది, కలర్తో తాదాత్యం. ఎవరైనా మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారండి అంటామనుకోండి. నేను ఈ మధ్యన ఎవరున్నారు, ఎంత అందంగా ఉన్నారు మీరు, మరి అందం కూడా దేవుడు ఇచ్చాడు అంటున్నారని పాపం వారు. మంచివారు, మంచివారు మీరు ఎంత అందంగా ఉన్నారన్నాను ఈ మధ్యన, నిజమైన అందంగా ఉన్నాను, అందం కూడా దేవుడే ఇచ్చాడన్నారు. మంచివారు, నేను అందం సంపాదించుకున్నాను అంటే అంటలేదని పాపం. ఈ అందం కూడా దేవుడే ఇచ్చారంటున్నారు. అంటే ఇవన్నీ కూడా కలరు, బాడీ అనేక చోట మామూలుగా అనాత్మతోటి తాదాక్ష్యం పొందిదంతా ఇది. ఆ మొదటి తలంపి, ఆ బాటంలో ఉన్న తలంపి, వృత్తితోటి, అప్స్ తోటి, డౌన్స్ తోటి, హెచ్చు తగ్గులతోటి, ఎన్నిటితోటి తాదాప్యం పొంది. ఎవరు బాటంలో ఉన్న బాటంలో ఉంటాం, అది అడుగులు ఉంటుంది తలంపు, అట్టడుగులు ఉంటుంది. దానిపైన చాలా తలంపులు వస్తూ ఉంటాయి. అది ఎక్కడో అడుగులు ఉంటా మూల తలంపు, ఎక్కడో అన్ని మనసులో అన్ని లోపలకి అడుగున ఒక తలంపు ఉంటుంది. ఆ మూలతో అహంకారం అంటే కోపం కాదు. అన్నిటికి అన్ని అన్ని ఏ తలంపుకైతే అన్ని తలంపులు వస్తున్నాయో ఆ మొదటి తలంపే, ప్రథమ తలంపే అహంకారము. ఇక్కడ దత్తాత్రేయుడు చెప్పింది ఏంటంటే, నువ్వు స్వప్నావస్థలో ఉండగా నీ మనస్సు కల్పించు విషయాలతోటి అంతా మనస్సే. దుఃఖం మనస్సు, సంతోషం మనస్సు, ఎమోషన్ మనస్సు, వీక్నెస్ మనస్సు, నీ స్ట్రెంగ్త్ మనస్సు, నీ బలహీనత మనస్సు, అంతా మనస్సే, కంప్లీట్ గా మనస్సే. మళ్ళీ భగవాన్ చెప్పిన ఎక్సెప్ట్ అల్టిమేట్ ట్రూత్, ఎక్సెప్ట్ అల్టిమేట్ రియాలిటీ, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్, బై ది మైండ్. ఇంకొన్న ఇంక ఎవరు బర్త్ అండ్ డెత్ ఆల్సో. ఈ బాడీ కూడా బాడీ, బాడీ ఆల్సో బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ థాట్. బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ థాట్. తర్వాత దేహం చనిపోతూ ఉంటుంది, మనకి చనిపోతున్నాం అనుకుంటాం, అది కూడా ఒక తరంపే. దత్తాత్రేయుడు ఏమి చెప్పాడంటే, గాఢ నిద్రలో నీ మనస్సు కనిపిస్తుంది, అటుతో నీ మనస్సే వికరిస్తుంది. అదే నీ జాగ్రత్త అవస్థలో కూడా ఈ సంఘటనని, మనుషుల్ని, వస్తువుల్ని, ప్రపంచాన్ని మనస్సే కల్పిస్తుంది, అటుతో మనస్సే వికరిస్తుంది. కానీ దానికి దీనికి ఎంత, అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడిగ్గా ఉంటుంది, కానీ అది అంత అనిజము, ఇంత అనిజం అని చెప్పి అందులోంచి విడుదల పొందాలి. నువ్వు మైండ్కి సప్లై చేసే ఫుడ్ కట్ చేయాలి. అది ఇక్కడ నిస్పృహ. కొంతమంది ఏదో మంచి పని చేస్తారు, ఆ మంచి పని చేసి నేను చేశాను ఏం చేశాను అంటారు, అది పాయిజన్. పాయిజన్ పాయిజన్ అంటే బయట ఇదే పాయిజన్. విషపూరితం దేహంతో, మనస్సుతో, ఇంద్రియాలతోటి, పరిసరాలతోటి, చావు పుట్టుకులతోటి ఏ నేనైతే తాదాప్యం పొందుతుందో అంతకు మించిన పాయిజన్ అంటూ లేదు. మన హృదయంలో ఉంటే ఆనందాన్ని మనకు అందకుండా చేసి పాయిజన్ అదే. నిస్పృహ అంటే నువ్వు ఏదైనా మంచి పని చేసావు అని మర్చిపోవాలి అంటున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్ అండ్ ఫర్గెట్ ఫర్గెట్ కష్టమే, మర్చిపోతే ఏం లేదు. ఇంచెందుకంటే నేను అది చేశాను, అదే టైం చేశాను, ఎవడైతే చేశాను, ఈ రాంగ్ అయి చేసింది, ఈ రాంగ్ అయి చేసింది అని కష్టమని తలపెట్టుకుంటాను కదా, రాంగ్ అయితే పెరిగిపోతా ఉంటుంది. అది నీకు తెలియటం లేదు. ఆ రాంగ్ అయిన వదిలేసి ఏదో పూజ చేశాను, జపం చేశానంటావంటి చెయ్యి మంచిదే. ఈ మనో నిగ్రహానికి పూజ, జపము, ధ్యానము ఇవన్నీ మనో నిగ్రహానికి, మైండ్ కంట్రోల్కే చెయ్యి మంచిదే. కానీ అసలు నువ్వేది, నువ్వేం చేస్తున్నావు నీకు తెలిసిండి చెయ్యాలి. నిస్పృహ నిర్మమహ. ఇంకోటి అసలు పాపం అంటే మమకారంలోంచే పాపం వస్తుంది. మమకారం లేని వాడు పాపం చేయడు. అసలు ఎవడన్నా ఒక మనిషి పాపం చేస్తున్నాడంటే వాడికి మమకారం ఉందని అర్థం. మమకారం లేనివాడు పాపం చేయవలసిన పని లేదు. అసలు మమకారం లేదు, మనకి అటాచ్మెంట్ లేదనుకోండి, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సివ్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సారవ్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. నీకు మమకారం లేకపోతే, అసలు మమకారం లేకపోతే మనం బంధించబడే పని ఏం చేయక్కర్లేదు. అలా కరప్షన్ తోటే పని లేదు మనకు. ఇప్పుడు ప్రపంచంలో ఇంత, నీకు దేశంలో ఇంత కరప్షన్ కనిపిస్తుంది, దానికి అటాచ్మెంట్ కారణం. నువ్వు అటాచ్మెంట్ లేనప్పుడు నీకు కరప్షన్ తోటికి వెళ్ళవలసిన అవసరం లేదు. మమకారం పాపం, పాపం అనేది ఏం లేదు, మమకారమే పాపం, అది మర్చిపోతున్నాం. అసలు మమకారానికి వేరే భిన్నంగా పాపం అంటే ఏం లేదు, అదే పాపం. మమకారే పాపం అనే సంగతి మర్చిపోతున్నాం. అంటే మమకార రహితంగా అంటే మాకు అందరూ శాంతి కావాలండి, శాంతి కావాలని అందరూ అడుగుతారు కదా. నేను చెప్తున్నాడు, ఎవడైతే వాడు ఏదో గతాన్ని గత తవ్వుకోకుండా స్పృహ రహితంగా, మమకార రహితంగా, అహంభావన రహితంగా ఎవడు ఉంటే ఈ భూమి మీద అని శవం ఉండగానే ఈ ప్లానెట్లో ఈ మూడు రహితం చేసి ఎవడైతే జీవిస్తున్నాడో, ఎవడైతే సంచరిస్తున్నాడో, ఎవడైతే తిరుగాడుతున్నాడో వాణ్ణి ఇక్కడే అంటే నీ శరీరానికి మరణం రాకముందే ఆ పరమశాంతి, అలౌకిక శాంతి, అభౌతిక శాంతి, ఆ శాంతి దగ్గరకు వెళ్ళక్కర్లేదు. అదే వచ్చి నిన్ను వర్ణిస్తుంది అర్జున. అటువంటి బ్రాహ్మీ స్థితిని నువ్వు ఇక్కడే పొందు, ఇప్పుడే పొందు, ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఒకవేళ లేకపోతే కనీసం అట్లీస్ట్ నీ శరీరానికి మరణం వచ్చే రోజుకైనా నువ్వు పొందటానికి ప్రయత్నం చేయి. ఏదో రోజున శరీరం చనిపోతుంది. ఇంకోటి డెత్ అసత్యం, నువ్వు 100% అసత్యం డెత్. మనం ఇక్కడ ఉన్నాం, ఎక్కడ ఏమనుకుంటాం, ఓ కాలంలో ఉన్నాం అనుకుంటాం, ఇంకో కాలంలో లేవనుకుంటాం. అది కూడా చేసి అలా చెప్పేది కూడా ఈ పాయిజన్. ఉన్నాం అది కూడా చేసి అలా అనిపింపజేసేది పాయిజన్. ఈ కాలంలో ఉన్నాం, భవిష్యత్తులో ఉండం, ఏదో కొంతకాలం ఉంటాం, ఈ శరీరం ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటాం, తర్వాత ఉండం అనుకుంటే శరీరం నువ్వైతే శరీరం పోయినప్పుడు నువ్వు పోతావు, మనస్సు నువ్వైతే మనసు పోయినప్పుడు నువ్వు పోతావు, ఆ రెండు నువ్వు కానప్పుడు అయిపోతే నువ్వెక్కడ పోతావు. నిజంగా శరీరానికి మన శరీరం అనుకోండి, ఆ శరీరానికి వచ్చినప్పుడు శరీరం పోయినప్పుడు మనం పోతాం. ఇప్పుడు గార్డెన్ దగ్గరలో ఉన్నాం, బాడీ లెస్, అక్కడ శరీరం లేదు, మైండ్ లెస్, అక్కడేం మైండ్ లేదు గార్డెన్ దగ్గరలో. స్పేస్ స్పేస్ లెస్, టైమ్ లెస్, గాడ్ లెస్, వరల్డ్ లెస్, కానీ మనం ఉన్నాం. ఒకసారి సడన్ గా గాడని గురించి చెప్తూ గాడ్ లెస్ అన్నాడు భగవాన్. అంటే భగవాన్ ఏమైనా పరగపడుతున్నాడా అన్నాడు వినేవాడు అనుకున్నాడు. గాడ్ లెస్ అంటున్నారంటి, గాడ్ లెస్ అంటున్నారంటి, డీప్ స్లీప్ లో గాడ్ లెస్ అని చెప్తున్నారంటే వీళ్ళను ప్రశ్నించేవాడు అడుగుతాడు. ఏమండి గాడ్ లెస్ డీప్ స్లీప్ లో దేవుడికి సంబంధించిన తలంపులు కూడా మనకు ఉండవు. ఏమన్నా మీరు గాడ్లెస్ అని చెప్తున్నారంటే అంటే భగవాన్ చెప్తూ అంటున్నారంటే మరి మీరు జోగర్దోస్తులో భక్తిగా ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే మరి నీ భక్తికి సపోర్ట్ భగవంతుడు ఉండాలి కదా, అందుకు చెప్తున్నారన్నారు. నీ భక్తి నీకు డివోషన్ ఉంది, దానికి సపోర్ట్ భగవంతుడు ఉండాలి. భగవంతుడు లేకపోతే నీకు భక్తి ఎలా కుదురుతుంది? అంటే నీ మనస్సు ఎంత నిజమో అది కూడా అంతే నిజం. నీ భగవంతుని వేడనుకుంటే మనకు సపోర్ట్ లేదు, సపోర్ట్ అవసరమే, అంటే ఏమీ లేదు. లోపలున్న చైతన్య బ్రహ్మనం భగవంతుడు అంటున్నాం, ఆత్మ అంటున్నాం, శాంతి అంటున్నాం, ఒకేదానికి ఇన్ని రకాలుగా పేర్లు పెట్టి పిలుస్తున్నాం. ఆ మాయతోటి ఆ చైతన్యమే మాయతో కలిసినప్పుడు మనం ఈశ్వరుడు అంటున్నాం. అంటే అడ్మినిస్ట్రేటర్ అన్నమాట, ఈశ్వరుడు అంటే అడ్మినిస్ట్రేటర్. అది మనకి బాడీ కాన్షియస్నెస్ పోయినప్పుడు, ఆ ట్రూత్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు, అంటే మనం ఉన్నామన్న సంగతి మనం తెలుస్తూ ఉంటుంది అంతే. అంటే అక్కడ డ్యూయాలిటీ తోటి పని లేదు మనకి. ఇంకా ఎక్కడైతే ద్వైతం ఉందో అక్కడ భయం ఉంటుంది, ఎక్కడైతే ద్వైతం ఉందో అక్కడ కోరిక వస్తుంది, ఎక్కడైతే ద్వైతం ఉందో అక్కడ అశాంతి వస్తుంది, ఎక్కడైతే ద్వైతం ఉందో అక్కడ మరణం వస్తుంది, ఎక్కడైతే ద్వైతం ఉందో అక్కడ ఆకర్షణలు వస్తాయి. అంటే భగవాన్ చెప్తున్నారు, ఇప్పుడు ఈ వినయాన్ని చూసి నువ్వు పొంగిపోకి ఇది నచ్చలే నేను అంటున్నారు. ఏదైతే ఇప్పుడు నేను అంటున్నావు, ఇది ట్రూ అయ్యి కాదు, ఇది నకిలీ నేను, ఇది నకిలీ నేను. ఊరికే నీకు ఎలా అనిపిస్తుంది, నిజంకి నిజం వలే కనిపిస్తుంది, ఇది నకిలీ నేనేది. అంటే ఈ నకిలీ నేనే నీ అసలైన జ్ఞానానికి ఆటంకం. మనం అనుకుంటున్నాం అంటే ఎవరు ఉద్ధృతి చేస్తున్నారు, మన జ్ఞానానికి ఎవరు ఉద్ధృతి చేస్తున్నారు, మనం బాగు ఆటంకం. మనం వచ్చినాయో నీ అసలైన జ్ఞానానికి ఆటంకం. మనం ఏమనుకుంటున్నాం అంటే ఎవరు అడ్డెస్ట్ చేస్తున్నారు, మన జ్ఞానానికి ఎవరు అడ్డెస్ట్ చేస్తున్నారు, మనం బాగుపడిపోదాం అనుకుంటున్నాం, ఎవరో అడ్డెస్ట్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ వల్ల మాకు భయం వస్తుంది, వీళ్ళ వల్ల భయం, అవన్నీ అసత్యాలు. నా మీద నాకు నమ్మకం ఉంటే భయం వస్తుంది, వీళ్ళ వల్ల భయం, అవన్నీ అసత్యాలు. నా మీద నాకు నమ్మకం ఉంటే, నా మీద నాకు విశ్వాసం, నా మీద నాకు నమ్మకం ఉంటే, నా మీద నాకు విశ్వాసం ఉంటే, నేను చేస్తున్న పని మీద నాకు డిగ్నిటీ ఉంటే, నాకు గౌరవం ఉంటే, అది భయం రావాల్సిన పని లేదు. నా మీద నాకు నమ్మకం లేనప్పుడు భయం వస్తుంది, ఆత్మవిశ్వాసం లేని వాడికి భయం వస్తుంది, కానీ ఆత్మవిశ్వాసం వాడికి భయం ఉండదు. అదే ఆత్మవిశ్వాసం లేని వాడు ఏం చేస్తాడంటే, వాడికి ఏం వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆబ్జెక్టివ్ నాలెడ్జ్, ఆబ్జెక్టివ్ థింకింగ్లోకి వెళతాడు వాడు. అక్కడి నుంచి వాడు భయంలో పడతాడు. ఆ భయం కూడా ఇమాజినేషనే, భయం కూడా మనసు కల్పించిన విషయమే. నిజం భయం కూడా నిజం కాదు, అది కూడా మనస్సు కల్పించింది. గాఢ నిద్రలో మన శరీరం మీద పాము పాటెడితే మనకేం భయం ఉండదు. ఆ భయం కూడా మనస్సు కల్పించిన విషయాలే. తర్వాత ఇంకోటి మనం ఏమనుకుంటామంటే, ఏదో విషయం గురించి భయపడుతూ ఉంటాం. అదేం రాదు, ఆ భయం మనం ఏ విషయం గురించి అయితే భయపడుతున్నాం అది జరగదు. జరుగుతుందేమనే తలంపు భయాన్ని తీసుకో. భగవంతుడికి తెలియకుండా ఏ సంఘటన జరగదు అసలు. భగవంతుడికి తెలియకుండా ఏ సంఘటన జరగదు, జరగటానికి వీల్లేదు. రేపు ఉదయం 9 భోజనం చేద్దాం అనుకుంటాం అనుకోండి, 9 చేయగలము, 10 8 కరెక్ట్గా 9, అది కూడా మన చేతిలో లేదు. లేదా టైంకి మన ఇంటికి బంధువులు రావచ్చు, లేదా మనకి వెంటనే ఏదైనా ప్రయాణం రావచ్చు. అంటే ఇంకోటి, ఆ జరిగే సంఘటన ప్రతి మినిట్ ప్రతి క్షణం జరిగే సంఘటన ఈశ్వర సంకల్పం. ఆ ప్రతి సంఘటన ఈశ్వర సంకల్పం. రేపు సాయంత్రం 5 ఎలా చేద్దాం అనుకుంటాం, సరిగ్గా 5 ఆ పని మనం చేయలేకపోవచ్చు. ఆ ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. మనకింకా భయం దేనితో భయం మనకి, అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, వ్యవహారిక సత్యములు, ఇవన్నీ సత్యములే. మన మనస్సు ఎంత నిజమో అయ్యి అంతే నిజం. మనస్సు ఉన్నప్పుడే కనిపిస్తాయి, మనసు అణిగినప్పుడు అది కనపడవు. అవన్నీ వ్యవహారిక సత్యములు మాత్రమే. ఈ నకిలీ అది ఇక్కడ భగవాన్ చెప్పి ఎవరో నీ ధ్యానానికి అడ్డేస్తున్నారు అనుకుంటున్నా, జాగ్రత్తగా వినండి. మీరు నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ఎవరో నీకు అడ్డొస్తున్నారని నీకు అనిపిస్తుంది, ఎవరు అడ్డు రావటం లేదు, ఈ నకిలీ నేనే అడ్డొస్తున్నాను, అది నువ్వు అర్థం చేసుకోవాలి. నీవు అశాంతిగా ఉంటున్నావు అనుకో, నీ అశాంతికి ఎవరు బయట వాళ్ళు అడ్డం రావటం లేదు, నీ నకిలీ నేనే అడ్డొస్తుంది. నీ అశాంతికి కారణం వాళ్ళే, ఎవరు ఇతరులు కాదు. అహంకారానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు లేరు. అయితే నీకు ఈ నకిలీ నీ లోపల ఫాల్స్ అయ్యే నీ శాంతికి అడ్డొస్తుంది, నీ స్వర్గరాజ్యానికి అడ్డొస్తుంది, నువ్వు సుఖపట్టానికి అడ్డొస్తుంది, కానీ ఎవరో ఇతరులు అడ్డు వస్తున్నారని నీకు అనిపిస్తుంది, కానీ అదంతా నిజం కాదు, నీకు నువ్వే అడ్డొస్తున్నావు. ఈ అసలైన జ్ఞానానికి ఆటంకం. ఇది ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించు. మూలతలంపు మూలం ఎక్కడ ఉంది హృదయంలో? ఇదే చెప్పు. మూలతలంపు మూలము ఎక్కడ ఉందో ఆ మూలతలంపు మూలంలోనే నీ కంట్రోలర్ ఉన్నాడు, నీ యజమాను ఉన్నాడు, నీ ప్రభు ఉన్నాడు. ఈ పంచభూతాలు లేనప్పుడు, జీవకోటి లేనప్పుడు ఏ బ్రహ్మమైతే ఉందో, ఆ సృష్టి లేనప్పుడు ఏదైతే ఉందో, సృష్టి ఉన్నప్పుడు ఏదైతే ఉందో, సృష్టి లేనప్పుడు సృష్టి ఉన్నప్పుడు ఏదైతే ఉందో, సృష్టి నశించక కూడా ఏదైతే ఉంటుందో, అదే మూల తలంపు మూలములో ఉంది. అది మాట కందదు, మనస్సుకి అందదు, నీ పాండిత్యానికి అందదు, నీ ధనానికి అందదు, నీ సంతానానికి అందదు, ఎవరికి అందదు. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. మాటకు అందదు. పవిత్రమైన ఎవడైతే పరమ పవిత్రుడో, ఎవడైతే పవిత్రమైన ఆత్మ గలవాడో, ఎవడికైతే మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ఎవడైతే నిగ్రహం ఎవడైతే తను తాను నియమించుకుంటున్నాడో, ఎవడైతే పరమ పవిత్రుడు, ఎవడైతే అనేకంగా కాకుండా ఎవడైతే ఏకంగా ఉంటున్నాడో, వాడికి ఇది ఎరుకులోకి వస్తుంది. పరమ పవిత్రుడికి మటుకి ఎరుకులోకి వస్తుంది. అది ఏదో చేయటం వల్ల రాదు. అలా ఒక్క పైస లేకుండా మనం మోక్షం పొందవచ్చు. ఇక సుదర్శన్ గారు ఉన్నారు. సుదర్శన్ గారు ఏదైనా సోషల్ వర్క్ చేయాలంటే పైసలు ఉండాలి, గుడి కట్టించాలంటే పైసలు ఉండాలి, ఏదో మాకు బొమ్మలు పంచిపెట్టారు, ఈ బొమ్మలు పంచిపెట్టాలంటే పైసలు ఉండాలి, లేదా పుస్తకాలు పంచిపెడుతున్నారు, ఈ పుస్తకాలు పంచిపెట్టాలంటే పైసలు ఉండాలి. కానీ సుదర్శన్ గారు సాధన చేసుకుంటే వారి సుదర్శన్ గారు మోక్షం పొందటానికి, సుదర్శన్ గారు తరించటానికి, సుదర్శన్ గారు అజ్ఞానంలోంచి విడుదల పొందటానికి, సుదర్శన్ గారు దేహభావంలోంచి విడుదల పొందటానికి ఒక పైస ఖర్చుతోటి పని లేదు. మోక్షం పొందడానికి ఖర్చు ఏంది? నువ్వు ఏదైనా మంచి పని చేయాలంటే పైసలు ఖర్చు పెట్టాలి. నువ్వు మోక్షం పొందడానికి ఖర్చే ఉంది. ఈ నకిలీ నేను తొలగించుకోవటమే, దాన్ని సిరివేయటమే, అందుకని నువ్వు చేసే పని ఏం లేదు. నువ్వు ఇంకోటి బాహ్యంగా ఏదో మంచి పని చేయటం వల్ల మీకు మోక్షం వస్తుంది అనుకోకండి. ఆ పుణ్యం వస్తుంది, ఆ పని మీరు నిరహంకారంగా చేస్తే మిమ్మల్ని పవిత్రం చేస్తుంది. అది అంతవరకే, అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి ఇడిచిపెడుతుంది. కానీ మనం మాట్లాడే మాట, మనం చేతితో చేసే చేత, మనకు వచ్చే తలంపులు, మనకున్నటువంటి అవకాశాలు, భగవంతుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాలు, ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటూ ఈ నకిలీ నేనులోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేయి. అంతవరకు నువ్వు చేసేది లోపల ఉన్నదాన్ని ఏమి డిస్కవర్ చేయక్కర్లేదు. అది ఎప్పుడు ఉంది, అది ఎలా ఉండాలో అలాగుంది. దాన్ని ఊహించకు, దాన్ని ఇమాజిన్ చేయకు. ఊహిస్తే నీ మైండ్ అక్కడ కూర్చుంటుంది. నువ్వు ఎలా అనుకున్నావు అది అలా లేదు, అది ఎలా ఉండాలో అది అలాగుంది. అది నువ్వు ఊహించినట్టుగా అది లేదు, అది అనుభవైకవేద్యం. అది అనుభవ అది భగవాన్ చెప్తారు. ఒక చెరువులో ఒక వస్తువు పడిపోతే అది ఎంత లోతులో పడిపోయిందో అంత లోతులోకి దిగి వెళితేనే వస్తువు నీకు దొరుకుతుంది. అంత అభ్యాసంతో వైరాగ్యంతో వాక్కిని బంధించి, మనస్సును బంధించి, ఇంద్రియాలని బంధించి నువ్వు అంత లోతులోకి దిగగలిగితేనే నీకు వస్తువు దొరుకుతుంది. మురిగిన వాడికి వస్తువు దొరుకుతుంది, కానీ పై పై ఈగిని వాడికి దొరకదు. వస్తువు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతుకు, వస్తువు ఎక్కడ లేదు అక్కడ వెతకు. అంచేది మూల తలంపు మూలములోనే బ్రహ్మం ఉంది. మూల తలంపు మూలంలోకి నువ్వు వెళ్ళగలిగితే మూల తలంపు దాని మూలాన్ని చూస్తే అది నశిస్తుంది. అది నశిస్తే నువ్వు నశించు. నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అప్పుడు నీకు సుఖమే, నీ స్వరూపమే సుఖంగా నీకు వ్యక్తమవుతుంది. అయ్యా అది ట్రూ అయ్యి అక్కడ నేను ఉంటావు. చాలా మందికి భయం ఏంటంటే ఏమంటే నేనుని పోగొట్టుకుంటే ఎలాగని. మనం నేను నువ్వు పోవో అంటే అది పోదు, అది ఎక్కడికి పోతుంది? ఆ నేను ఒక తలంపు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అంటే అదొక తలంపు, ఈ తలంపు ఆ తలంపుని ఎలా పోగొడుతుంది? పోగొట్టదు. దీన్ని పక్కన పెట్టండి. ముందు దాని ఇంటర్ఫీరెన్స్ వదిలేయండి. అది ఏదైనా మన ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, అది ఇంటర్ఫీర్ అవుతున్నాను నూరిపోయి. మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, అది వచ్చి ప్రతి మాటలు అహంకారం, పనులు అహంకారం. ఏమంటే ఎదుటి మనిషితో ఏదైనా మన వ్యవహారం ఉంటే వాడితో అహంకారం. ఎంతసేపు మనకు కావాల్సింది ఏంటంటే ఎవరిలో వాళ్ళ పొడి పొగిడించుకుంటా ఉండాలంతే. ఆత్మస్థుతి పరనిందారం ఇదే నేర్చుకుంది. ఈ నకిలీ నేను చేతనం ఏంటంటే ఆత్మస్థుతి పరనింద. అందరికంటే నేను గొప్పవాడు అనుకోవటం, నేను గొప్పవాడు అనుకోవటం, నేను ఏదో గ్రేట్ మ్యాన్ అనుకోవటం, ఏదో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వటం, ఇవన్నీ ఏంటంటే నకిలీ నేను పెరగటానికి చేసే పనులు. మనం ఏ సుపీరియారిటీ కాంప్లెక్స్ వేయించుకు నీకు శరీరం సుపీరియరా? నీ శరీరం కూడా వల్ల కట్లో కాలిపోతుంది. ఏది సుపీరియర్? అది నీ అహంకారం సుపీరియరా? అది నీ చైతన్యం సుపీరియర్ అనుకో. నువ్వు ఏదిగా ఉన్నావు అది నేనే, ఇంకా సుపీరియర్ ఏముంది అక్కడ? రెండుంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువని, ఉన్నది ఒకటి అయితే ఎక్కువ ఏముంది తక్కువ ఏముంది? అది పరిశీలించవయ్యా. అంటే మూల తలంపు దాని మూలాన్ని చూసిన వెంటనే మాయమవుతుంది. మూల తలంపు మూలాన్ని చూస్తే అది మాయమవుతుంది. మూల తలంపు నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోనేది ఒక తలంపు. అదే ఉంటుందంటే నేను నిజం కదా, నేను ఎక్కడికి వెళ్తాను అదే అంటుంది. అంటే మీరు ఏం చేయాలంటే ముందు మీరు దాన్ని కూడా వదిలేయండి. మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అది అడ్డస్తున్నాం అనుకోండి, నువ్వు వరకు మీరు అంటుంది దానికి అన్నం పెట్టకండి. చేతుడు పని చేస్తున్నావు అనుకోండి, ఏం చేస్తాను ఏం చేస్తాను అంటున్నాను అనుకోండి, నువ్వు వరకు నువ్వు పక్క తప్పుకోనట్టు. లేకపోతే మనకి ఏదైనా ఈగో బేస్డ్గా ఏదైనా తలంపులు వస్తున్నాయి అనుకోండి, ఈగో బేస్డ్గా దాన్ని అక్కడ కట్ చేస్తాడు. మీరు దాన్ని డైరెక్ట్ గా ఫేస్ చేసి దాన్ని జయించలేరు. మనం ఏం చేయాలంటే దాని ఇంటర్ఫిరెన్స్ తగ్గించాలి. ఇంట్లో పేచికోర్లు ఉంటారనుకోండి, మన ఇంట్లో మీరు ఊరుకోండి అంటాం, మనమే అంటాం. మీరు ఊరుకోండి తర్వాత ముందు అని ఊరుకోమంటాం పేచికోర్లు. మనం ఏం చేయాలంటే మన డే టు డే లైఫ్ లో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దైనందిన జీవితంలో అంటే భక్తిని ఒక పూజకి ఒక పూజ గదికి పరిమితం చేయకూడదు. పూజ గది మంచిదే, కానీ ఆ భక్తిని అక్కడ పరిమితం చేయకూడదు. మన డే టు డే లైఫ్ లో దైనందిన జీవితంలో ఆ ఈగో సెన్స్ ఇంటర్ఫీర్ అవ్వకుండా చూడాలి. అంటే తలంపులో కానీ మాటలో కానీ లేదా యాక్షన్లో కానీ అది దాని ఇంటర్ఫీరెన్స్ ఎక్కడ ఎవరితోటో మనకి ప్రజలతోటి మాట్లాడేటప్పుడు కానీ లేదా సహాయ సహకారములు అందించేటప్పుడు కానీ దాన్ని గ్లోరిఫై చేయకూడదు, దాన్ని ముస్తాబు చేయకూడదు. మీ శరీరాన్ని ముస్తాబు చేసుకుంటే పెద్ద ప్రమాదం లేదు, కానీ ఆ దేహంతో తాదాత్యం పొందే ఆ తలంపును ముస్తాబు చేశారా? మనకి బతికుండగా అశోకం చనిపోయిన తర్వాత చీకటి లోకాలు, మనకి డార్కెస్ట్ నైట్స్. తర్వాత శరీరం చనిపోయిన తర్వాత ఎవడొకడు ప్రయాణం చేస్తాడు, మన శరీరం ఇక్కడ కాలిపోతుంది. తర్వాత శరీరం మరణించాక ఒకడు ప్రయాణం చేస్తాడు. ఆ ప్రయాణం చేసేవాడు ఎంత నిజం, ఆ లోకాలు అంత నిజం. ప్రయాణం చేసేవాడు శరీరం మరణించాక ప్రయాణం చేసేవాడు ఎంత నిజమో, ఈవిడ వెళ్ళి లోకాలు కూడా అంతే నిజం. ఆ లోకం కూడా నిజం కింద ఈవిడి కనిపిస్తూ ఉంటుంది. ఈవిడ ఎంత నిజమో వాడు అంతే నిజం. అవన్నీ కల్తీ లోకాలు. ఈ కల్తీ నేనికి కల్తీ లోకాలు ఉండాలి. మనం చనిపోయిన తర్వాత ఏదో లోకాలు కడతాం. ఆ లోకాలు ఎంత నిజమంటే చూస్తున్న మనస్సు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. ఇవన్నీ వ్యవహారిక సత్యాలే, ఇవన్నీ పారమార్థిక సత్యం కాదు. షేక్స్పియర్ మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. యువర్ సచ్ స్టఫ్ అస్ డ్రీమ్స్ ఆర్ మేడ్ అండ్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విచెస్. అంత డ్రీమ్ స్టఫ్. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే నువ్వు అశాంతిగా ఉన్నావనుకో, దుఃఖంగా ఉన్నావనుకో, ఎవరు ఇతరులు వచ్చి నీకు అశాంతి తీసుకొస్తున్నారని అనుకోవద్దు. ఇతరుల మీద నెట్టద్దు. నీలో నకిలినే నీ అశాంతికి కారణం. ఆ నకిలినే నీ లోపల నుంచే వస్తుంది. దాని మూలం నీ లోపల ఉంది. దాని మూలాన్ని కనుక నేను వెతికి ఆ లోపలికి దిగి వెళ్ళగలిగితే మూల తలంపుకి ఇతర తలంపులు వస్తాయి. ఈ మూల తలంపు ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే అది విత్డ్రా అవుతూ ఉంటుంది. మూల తలంపు విత్డ్రా అవుతూ ఉంటుంది. మూల తలంపు విత్డ్రా అవుతూ ఉంటుంది. దానికి వచ్చి తలంపులు కూడా డిసప్పియర్ అయిపోతాయి. మూల తలంపు విత్డ్రా అవ్వగా దాన్ని ఉపసంహరించి 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 విత్డ్రా చేసి దాని సోర్స్ ఎక్కడ ఉందో అది చూసిన వెంటనే అది నశిస్తుంది. అది నశించిన వెంటనే నువ్వు ఏదిగా ఉన్నావో అది నువ్వు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అంటే నిజస్థితిలో ఇప్పుడు మనం ఇది నిజస్థితి. మనం ఇప్పుడు మనం నిజ మనం మనకు అందరికీ దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది. కారణం ఏంటి? మన అసత్యంలో ఉన్నాం. సత్యంలో లేదు మన దుఃఖానికి కారణం అది. ఇప్పుడు మనం అసత్యంలో ఉన్నాం అంటే దుఃఖం వస్తుంది, అసత్యంలో ఉన్నాం అశాంతి వస్తాం. అంటే ఏంటిది మనకి రాంగ్ ఐడెంటిఫికేషన్. ఇది రమణ మహర్షి గారిని అడిగారు, నీ హృదయంలో నిజమేంటో నీకు తెలియటం లేదు. దేహం ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. ఏమని చెప్పారంటే నీ పనేది నువ్వు తగు మాత్రంగా చేసుకుని అనవసరంగా ఇతరుల విషయాల్లో కలగ చేసుకోకుండా నీ దేహాన్ని, నీ మనస్సుని, నీ ఇంద్రియాలని, అంటే మన ఇంద్రియాలతో భగవంతునికి సంబంధించిన పనులు చేయాలి. భగవంతుడు మనకు ఇంద్రియాలు ఇచ్చాడు, ఇంద్రియాలతో భగవంతునికి సంబంధించిన పనులు చేయాలి. అప్పుడు భగవద్నుభవం కలగటానికి మన ఇంద్రియాలు సహకరిస్తాయి. ఇంద్రియాలకి మనసుకి అంతర్దృష్టి కలుగుతుంది. ఆ విష్ణు పేరు ఉందనుకోండి, కృష్ణ నామం ఉందనుకోండి, అది ఎక్కడ ఋగ్వేదంలో ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, ఆ విష్ణు శబ్దం అంతటా ఏ వస్తువు అయితే వ్యాపించిందో వాడే పురుషుడు, వాడే విష్ణు. ఆ విష్ణు యొక్క నామాన్ని గానం చేయగా చేయగా ఆ విష్ణు గాథలు వినగా వినగా ఆ విష్ణువుని స్మరించగా స్మరించగా నువ్వు వాడిని పొందుతావు. నీ ఇంద్రియాల్ని, నీ మనస్సుని, నీ దేహాన్ని అంతకు ఉపయోగించు. ఇది ఋగ్వేదంలోని మాట. నీకు ఇంద్రియాలు ఉన్నాయి, నీకు మనస్సు ఉంది, నీకు దేహం ఉంది. విష్ణు అంటే వ్యాపించిన వాడు, విష్ణు అంటే పురుషుడు, విష్ణు అంటే ఆత్మ, విష్ణు అంటే చైతన్యం. అది అంతటా వ్యాపించి ఉంది, అది లేని చోటంటూ లేదు. అంతటా వ్యాపించి ఉంది. ఆ విష్ణు యొక్క రూపాన్ని ధ్యానం చెయ్యి, విష్ణు యొక్క నామాన్ని స్మరించు, విష్ణు యొక్క గాథలు విను, విష్ణు యొక్క నామాన్ని గానం చెయ్యి, ఆ గాథలు విను, ఆ విష్ణు యొక్క చెప్పిన మాటలను మననం చెయ్యి. మననం చేయగా చేయగా చేయక చేయక నువ్వు పవిత్రుడవుతావు. ఆ లోపల వస్తువు నీ హృదయంలో ఉన్నట్టు అంతర్యామగా ఉన్న విష్ణువు ఎంత పవిత్రంగా ఉన్నాడో నీ మనస్సు అంత పవిత్రంగా ఉంటుంది, తదాకారం చెందుతుంది. విష్ణు అంటే వ్యాపించిన వాడు, వాడే పురుషుడు, వాడే చైతన్యము, వాడే ఆత్మ. వాడిని గానం చేయండి, చెవులతో వింటే వాడి గాథలు వినండి, వాడి నామాన్ని స్మరించండి, వాడి నామాన్ని ఉచ్చారణ చెయ్యండి. అటువంటి పురుషుణ్ణి మీరు గానం చేయగా చేయగా స్మరించగా స్మరించగా, భజించగా భజించగా, ఆడు అంతటా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. అంతటా ఉన్నవాడు నీ హృదయంలో లేకుండా ఎలా ఉంటాడు? నీ హృదయంలో కూడా ఉన్నాడు. ముందు నీ హృదయంలో ఉన్న విష్ణువు నీకు ఎరుకులోకి వస్తే వీడియ అంతటా ఉన్నాడన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. దిస్ ఈజ్ దట్, దట్ ఈస్ దిస్, ఇదే అది, అదే ఇది, అది అనుభవంలోకి వస్తుంది. అది ఋగ్వేదంలో ఉంది. ఇది ఆయన గానం చేయగా చేయగా, భగవంతుని గానం చేయగా చేయగా, ఆడి గుణాలని గానం చేయగా చేయగా, తర్వాత ఇంకోటి అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి. పాయసం రుచి ముక్కులు వేసుకుంటే తెలియదు, నోట్లో వేసుకుంటే తెలుస్తుంది. పాయసం ముక్కులు వేసుకుంటాం అనుకో, రుచి తెలియదు, అది నోట్లో. ముందు ఎంజాయ్ చేయాలి, భగవంతుడు చెప్పిన వాక్యాలను మనం ఎంజాయ్ చేయగలగాలి. ఎంజాయ్ చేయిస్తే అలా ఎంజాయ్ చేయగలిచే రుచి చూడాలి. భగవంతుడు చెప్పిన మాటను మనం రుచి చూడాలి, టేస్ట్ చెయ్యాలి మనం భగవంతుడు చెప్పినటువంటి మాటని. అలాగే అంతటా ఉన్న పురుషుణ్ణి మనం గానం చేయగా చేయగా, స్మరించగా స్మరించగా, మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశాలని, మనకు ఏదైనా ధనం ఉందనుకోండి, భగవధనము భగవధనం పొందటానికి దాన్ని వెచ్చిస్తేనే దాని అందం. అందము లేని ధనం, అందము లేని మాట, అందము లేని ఆచరణ, అందము లేని ఆచరణ. ధనానికి అందం ఉండాలి, చదువుకి అందం ఉండాలి, నీ మాటకి అందం ఉండాలి, నీ ప్రవర్తనకి అందం ఉండాలి, అన్నిటికీ అందమే ఉండాలి. కొన్ని కొన్ని ఇంగ్లీష్ మాటలు ఉన్నాయి, ఒకటి మదర్, రెండు ట్రూత్, మూడు బ్యూటీ, నాలుగు మెరిసి, ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. ఈ మాటలు లోపల వస్తువు ఎలా ఉంటుంది? సత్వ చిత్తు ఆనందం అన్నాడు. అది ఎలా ఉంటుంది? లోపల అందాలకే అందం అది. అందాలకే ఈ సృష్టిలో మనకు ఏదైనా అందం కనిపిస్తా అంటే అందానికి ఇచ్చే అందం అది. అది ఎలా ఉంటుంది? లోపల ఎలా ఉంటుంది? అందం సౌందర్యమే, దాని సౌందర్యం అది ఉండటమే కాదు, ఆనందంగా ఉంటుంది, శాంతింగా ఉంటుంది, అందాలకి అందం అది. కొంతమంది ముక్కు చాలా అందంగా ఉంటుంది, ఎంత చాలా అందంగా ఉంటుంది ముక్కు, అందు ఎంత బాగుందా ముక్కు అనుకుంటాం. కానీ ముక్కుని ఇచ్చిన దేవుడు ఇంకెంత అందంగా ఉంటాడు, ఎంత బాగుందా ముక్కు అనుకుంటాం. కొంతమంది ముక్కు చాలా బాగుంటుంది, ఆ ముక్కు అందంగా ఉంటే ఆ ముక్కు అంత అందమైన ముక్కు ఇచ్చినటువంటి దేవుడు ఇంకెంత అందంగా ఉంటాడు. తర్వాత మనకి భగవంతుడు, మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, జాగ్రత్తగా ఉండి, డే టు డే లైఫ్లో మన బిహేవియర్ ఇంపర్సనల్గా ఉండాలి. ఇంటెలిజెంట్ బిహేవియరు, ఇంపర్సనల్ బిహేవియరు, ఈ వ్యక్తి భావన తగ్గించుకోండి, గుర్తింపులు తగ్గించుకోండి. మన ఎంతసేపు ఈ గుర్తింపులు, ఈ అహంకారం ఏం చేస్తుందంటే గుర్తింపులు, ఇంట్లో బోళని, ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా గుర్తింపులు అడుగుతుంది. ఇది ఇంట్లో బోళని చాకరీ చేస్తున్నామండి, ఎవరికి విశ్వాసం లేదంటారు? ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా గుర్తింపులు అంటే మనకి తెలియటనేది, గుర్తింపుల వల్ల నకిలీ నేను పెరిగిపోతూ ఉంటాను, ఈ సైతాన్ని పెరిగిపోతూ ఉంటాను. ఇప్పుడు ఎవరిలో మనం పని మనం చేసుకెళ్తా ఉంటాయండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు భగవంతుడి దయ కావాలి, కానీ లోకం దయ మనకెందుకు? భగవంతుడి అనుగ్రహం మనకు కావాలి, లోకంతో మనకు పనికి లేదు. లోకం కుక్కతోక లాంటిది, కుక్కతోక వంకరిప్పుడు వరకు ఎవడో తీయలేదు. లోకం అట్టిది, మన పనేదో మనం చేసుకెళ్ళిపోవటం, మనం వచ్చిన పనేదో మనం చూసుకోవటం, మనం వెళ్ళిపోవటం. అదే చెప్పారు, నువ్వు ఏ పని మీద వచ్చావో అటువంటి అమృతానుభవం నువ్వు పొందకుండా, అటువంటి సత్య సాక్షాత్కారం నువ్వు పొందకుండా, ఏ వస్తువుని తెలుసుకున్నాక దాంతో సమానమైన వస్తువు లేదనే సంగతి అనుభవంలోకి పొందకుండా, నువ్వు 100 సంవత్సరాలు జీవించినా, 200 సంవత్సరాలు జీవించినా, లోకంలో ఏది సాధించినా అవన్నీ ఒకటి లేని సున్నాలు, అవన్నీ ఒకటి లేని సున్నాలు. దీనికి ఒక కథ కూడా చెప్తారు. నరసాపురంలో ఒక నది దాటుతున్నాడు అట్లా, ఆ పడవాడు నది దాటిస్తున్నాడు. వాడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ అండి, ఎవడాడు ఆ పడవలో కూర్చున్నవాడు. వాడు ఏమంటున్నారటండి, ఆ పడవవాడితోటి నీకు కెమిస్ట్రీ వచ్చినా, ఫిజిక్స్ వచ్చినా, లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ వచ్చినా, లేదా నీ ఫిజిక్స్ ఎంతవరకు చదువుకున్నావు, ఇవన్నీ అంటే నా ఏం చదువుకోలేదండి, ఫిజిక్స్ రాదు, నాకు కెమిస్ట్రీ రాదని చెప్తున్నారటండి. అంతలోకి నావలో నీళ్లు మునిగిపోయి నావ సిద్ధం మునిగిపోతుందటండి. వాడు అడిగేటండి, ఏమంటే ఆచార్యుల వాడు మీకు ఈత వచ్చినా అన్నాడటండి. నాకు ఈత రాదు, కెమిస్ట్రీ ఫిజిక్స్ వచ్చానటండి. ఈత రాకపోతే ఇప్పుడు మీ పని గంగపోలే అన్నాడట. ఇప్పుడు మీకు ఈత రావాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ మిమ్మల్ని రక్షించు, మీకు ఈత వచ్చి మిగతా విద్యలు వస్తే పర్వాలేదు, మీకు అలాగే ఆత్మజ్ఞానం ఉండి లోకజ్ఞానంలో, లోకజ్ఞానం ఉంటే ఇబ్బంది లేదు, ఆత్మజ్ఞానం లేకుండా లోకజ్ఞానం ఉంటే మీకు ఎన్ని ఉన్నా లాభం లేదు, ఇక్కడ ఈత లేకపోతే మీరు పోతారు, మీరు గంగపోలే అంటే అర్థం ఏంటంటే అండి, మనకు ఆత్మజ్ఞానం ఉంటే లోకజ్ఞానం ఉంటే ఇబ్బంది లేదు, ఆత్మజ్ఞానం ఉంటే, ఆత్మజ్ఞానం లేకుండా ఒక్క లోకజ్ఞానమే ఉందనుకోండి మనకి జన్మరాహిత్యాన్ని పొందలేము, అశాంతి మనం విడిచిపెట్టదు, అశాంతి తరుముకుంటే వస్తుంది మనకి. 5 అవుతుంది, మనం హాలు కేటాయిస్తున్నాం. అయితే మీరు అదే భావన, ఈ నేననే భావన ఎంతకాలం అయితే ఉందో అంతకాలం బాధలు తప్పవాడు. ఈ దేహము నేను అనే భావన ఎంతకాలం అయితే ఉందో, మీకు ఎకనామిక్ స్టేటస్ ఉన్నా, సోషల్ స్టేటస్ ఉన్నా, పవర్ ఉన్నా, ఎన్నున్నా దేహగతమే దేహము నేను ఈ శవము నేను అనే భావన నీకు ఎంత కరవైతుందో బాధలు మిమ్మల్ని విడిచిపెట్టవు ఏదో రూపంగా చూస్తూ ఉంటుంది. అంటే మీరు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే సాధన మనోదేహములు మనం మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఫుడ్ కడ జాగ్రత్తగా ఉండాలి, తర్వాత స్లీప్ కడ జాగ్రత్తగా ఉండాలి. మాటలు ఎక్కువ మాట్లాడతాం మనం, తర్వాత తక్కువ మాట్లాడాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ ఆలోచించాలి. తర్వాత కొంతమంది అంటారు నేను మాట అంటే పడవండాను, అది స్వామి శివానంద చెప్పాడు బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. కొంతమంది ఇన్సల్ట్ భరించలేరు, ఇన్సల్ట్ భరించలేకపోతే నువ్వు స్పిరిచువల్ నాలెడ్జ్కి నువ్వు ఫిట్ కాదు. అంటే భగవంతుడు మిమ్మల్ని నీకు ఎప్పుడైనా అవమానాలు పంపిస్తాడు, మీరేమనుకుంటారు ఆయన తెలియదేమో కావాలనే పంపిస్తూ ఉంటాడు. మీకైనా అవమానాలు పంపిస్తాడు, అగౌరవాలు పంపిస్తాడు, తర్వాత ఏమో గౌరవాలు పంపిస్తాడు. ఇవన్నీ ఎందుకు పంపిస్తాడంటే ఇవన్నీ ఆయన పర్సలోనే ఉంటాడు. ఒకసారి మీకు అగౌరవం పంపిస్తూ ఉంటాడు, ఒకసారి గౌరవం పంపిస్తూ ఉంటాడు, ఒకసారి గొప్పలు పంపిస్తూ ఉంటాడు, ఒకసారి తిప్పలు పంపిస్తూ ఉంటాడు, ఎదడి పంపిస్తూ ఉంటాడు, ఒకసారి ఏమో దారిద్ర్య బాధ ఉంటుంది, ఒకసారి ఆర్థికంగా మీరు మంచి అభివృద్ధిలో ఉంటారు, ఇవన్నీ పంపిస్తూ ఉంటాడు. ఇవన్నీ అప్పుడు మీ మైండ్ ఎలా ఉంది, యూనిఫారంగా ఉండాలి. యూనిఫారంగా లేదనుకోండి మిమ్మల్ని మట్టిలో కలిపేస్తాడంటే పునర్జన్మ వస్తుంది. ఈ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. మీకు అన్ని సంఘటనలు పంపిస్తాడు, పై ఇంకోటి కావాలని పంపిస్తాడు కొన్ని. అంటే మీ మైండ్ ఎలా ఉండాలి, మీ మైండ్ ఫిట్ అయిందా లేదా, ఆ ట్రూత్ని రియలైజ్ చేయడానికి అది సమాయత్వం అయిందా లేదా మైండ్, ఆ మైండ్ స్టేజ్ ఎలా ఉంది, బాగా మోగుతుందా పచ్చిగా ఉందా, అది మైండ్ ఏమైనా పచ్చిగా ఉందా బాగా కాగిందా లేదా, అంటే ట్రూత్ ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందా లేదా అని మైండ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రిపేర్ చేసి భగవంతుడు మన మీద భగవంతుడికున్న ప్రేమ ఎవరికి ఉండదు, మన ఇంట్లో వాళ్ళకు కూడా ఉండదు. ఒక జ్ఞానే ప్రేమిస్తాడు, అజ్ఞాని కామిస్తాడు, జ్ఞాని ప్రేమిస్తాడు. ఒక జ్ఞానికి సాధ్యం ప్రేమించడం, ఒక భగవంతుడికి సాధ్యం ప్రేమించడం. డిజైర్లెస్ గా ప్రేమించేవాడు ఒక భగవంతుడే, కర్మ ఫలకాంక్ష లేకుండా పనిచేసేవాడు ఒక జ్ఞాని మాత్రమే, ఒక ఫియర్లెస్ గా ఉండేవాడు ఒక జ్ఞాని మాత్రమే. అది జ్ఞానికే సాధ్యం. ఒక జ్ఞాని మాత్రమే ఈశ్వరుని యొక్క స్వరూపం పొందుతాడు. అంటే మనం ఏ సంఘటన వచ్చినా మీరేం తొందరపడద్దు, ఏంటి ఆ సంఘటన భగవంతుని తెలియకుండా జరగదు. ఎవరొకరు ఏదైతే అంటారనుకోండి మనం, ఏంటారు అలా అన్నారు అనుకుంటాం, వాడిని గిలుతాడు భగవంతుడు ఏం చేస్తాడు, అంతర్యామగొండి వాడిని గిలుతూ ఉంటాడు. ఏదో అనమరం మనం అన్నప్పుడు మనం ఏదైనా అప్సెట్ అయ్యామా, లేదా బ్యాలెన్స్డ్గా ఉన్నాం, లేదా యూనిఫారంగా ఉన్నాం. భగవంతుడు మనకి ఏ సంఘటన పంపించినా, అది అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా, ఏ సంఘటనలో ప్రారంభంలో ఏది వస్తున్నప్పటికీ ఇదంతా మన మంచి కోసం వస్తుంది. మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు, మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి తెలుసు. కాబట్టి ఆ ఈశ్వర సంకల్పానికి అనుగుణంగా కనుక మనం జీవిస్తే గౌరవం వస్తుందనుకోండి ఆయన దయ, అగౌరవం వస్తుందనుకోండి ఆయన దయ, లాభం వస్తుందనుకోండి ఆయన దయ, నష్టం వస్తుందనుకోండి ఆయన దయ, జయాపు జయములు ఆయన దయ, జయం వచ్చిందనుకోండి ఆయన దయ. జయంలో భగవంతుని చూడాలి, అపజయంలో భగవంతుని చూడాలి, గౌరవంలో భగవంతుని చూడాలి, అగౌరవంలో భగవంతుని చూడాలి. ఈ సంఘటన ఆయనకి తెలియకుండా రావటం లేదు. ఇదంతా మన మైండ్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ ప్రిపేర్ చేయడానికి సంఘటన క్రియేట్ చేసి పంపిస్తాడు. అది అర్థమైన వాడు, అది అర్థమైన వాడికి మనస్సు అణుగుతుంది, మనస్సు అణిగిన వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఐదు హాల్ ఇచ్చేయాలి మనం. మన ఈ కేంద్రం ప్రెసిడెంట్ గారు మనకు వరం ఇచ్చారు, వాళ్ళు మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాడుకోండి. అది అదొక వరం, అదొక బూన్. మీకు ఎవరికైనా దుఃఖం వస్తుందంటే కంగారు పడకండి, ఇంకా రమ్మనండి, ఇంకా రా అనకండి. ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా వచ్చేస్తుంది. అంటే ఎంత పెద్ద గుమ్మడికాయనా కత్తిపేటకు లోకు, దుఃఖం వస్తుందనుకోండి రాని, మనం ఇంకా రాని. ఎవరికి వస్తుంది ఈ దుఃఖం? ఈ నకిలీ నేనికి వస్తుంది. ఈ దుఃఖం వస్తున్నటువంటి ఈయనెవరు, వాడిని ప్రశ్నించుకుంటే వాడు పోతాడు, దుఃఖం పోతాడు. రానివ్వండి, దుఃఖం వస్తుంటే రావద్దు అనక రమ్మనండి. మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారనుకోండి మధ్యలో కనపడకండి, మీరు అన్ని తిట్టేయండి, అది ఖాళీ అవనండి ముందండి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఎవరైనా తిడతాంటే ఏం చేస్తారని, మీరు మధ్యలో కనబడిపోతారా? కనబడద్దు, ఆయన ముందు ఖాళీ అవనవ్వండి. ఖాళీ అయితే ఆడే చప్పడిపోతాడు, సబ్బడి మనుషుడు రోజు ఏం చేసి ఈ తిట్లు అన్నింటికి ఎలా తిట్టేవాడు, మనం ఏడుస్తూ కూర్చుంటాడు, అదే వాడికి అదే శిక్ష. మనం ఏం చేస్తామంటే కలబడిపోతాం మధ్యలోనే. కొంతమంది తెలివితేటలకు ఎలా మాట్లాడతారంటే, ఎదటివాడు మాట్లాడుతుంటే క్వైట్గా ఉంటారు, ఆయన పూర్తిగా చెప్పనివిస్తారు, చెప్పనిచ్చి ఇంకోటి అంటారు, మీరు చెప్పిన మాట్లాడిన పూర్తి అయినా ఇంకా టైం ఇమ్మంటారు అని. అప్పుడు వీడు చెప్పే ఆర్గ్యుమెంట్ చెప్తాడు. ఎలా చెప్తాడు? కూల్గా చెప్తాడు, క్వైట్గా చెప్తాడు, మృదువుగా చెప్తాడు, పై ఎలా చెప్తాడు వాడు ఈ మాట, వీడు చెప్పే మాట గుర్తించేటట్టు వాడు మైండ్ ప్రిపేర్ చేస్తూ చెప్తాడు, టైం ఇస్తూ స్లోగా చెప్తాడు, స్టడీగా చెప్తాడు. జ్ఞాని యొక్క లక్షణం. కొంతమంది అలా కదా కలబడిపోతాను, అది వాడు మాట్లాడాలి తర్వాత, ముందు మా తర్వాత మాట్లాడాలి, ఆ సెన్స్ కూడా కొంతమంది తెలియదు. అది దుఃఖం ఎవరికైనా వస్తానని మీరు కంగారు పడకండి, రమ్మని చెప్పండి రమ్మ. అది కదండి, మీకు ఏదో రోగం వచ్చింది, మీ పాకెట్లో దాని తాలూకు మందు ఉందండి, ఆ రోగం తగ్గిపోవడానికి మందు ఏమి మీకు భయం ఎలా? నువ్వు మీకు ఏదో రోగం వచ్చింది, ఆ రోగం తగ్గిపోయి మందు మీ పాకెట్లో ఉంది, ఆ రోగం అంటే మీకు భయం ఎందుకు? ఇంకా రానివ్వండి, దుఃఖం అంతా రానివ్వండి. ఈ దుఃఖం ఎవరికి వస్తుంది, ఏ నేనుకి వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది, ఈ బాధపడేది ఈ నేనెవరు, వీడెక్కడి నుంచి వచ్చాడు, ఆ నేను ప్రశ్నించండి. ఆ నేను ఎప్పుడైతే ప్రశ్నించారో, ఆ నేను ఎప్పుడైతే ఉపసంహరింపబడుతుందో, అది ఎప్పుడైతే విత్డ్రా అవుతుందో, దానికి వచ్చిన దుఃఖం కూడా అదృశ్యమైపోతుంది. అయితే మీరు రా వద్దు వద్దు అనకండి, ఇంకా రానివ్వండి. ఇప్పుడు మనం కురిపేసింది అనుకోండి, మొత్తం జీవంతా బయటకు వచ్చేటి మంచిది. మరి సగం ఉండిపోయింది అనుకోండి, అందులో మళ్ళీ అదే సలుపు. అది మాకు దుఃఖం వచ్చేస్తుంది, అశాంతి వచ్చేస్తుంది, మీరు కంగారు పడకండి, రానివ్వండి. దాన్ని ఎంత వచ్చినా సరే, గడ్డి మీట ఎంత దుఃఖం ఉందనుకోండి, రానివ్వండి. నాకేం ఇబ్బంది లేదు, ఎంత పెద్దగా ఎంత పెద్ద గడ్డి మీదైనా ఒక అగ్గిపూలకు లోకు. ఎంత దుఃఖం వచ్చినా ఈ దుఃఖం ఏ నేనికి వస్తామని ప్రశ్నించుకుంటే పోతుంది అది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, నారాయణ 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 నారాయణ. అడే పురుషుడు, నారాయణుడు అంటే ఒక వ్యక్తి కాదు, బ్రహ్మమే. నారాయణ 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 నారాయణ. అన్నీ ఆయనే, ఇహం ఆయన పరమాయనే, అన్నీ ఆయనే. నారాయణ 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 నారాయణ. వాసుదేవాయ 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 వాసుదేవాయ. తర్వాత ఇంకోటి, మీకు ఎవరికైనా శరీరంలో అనారోగ్యం ఉంటుంది అనుకోండి, అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత. అంటే ఆరోగ్యంగా ఉన్నవాడు అనుకుంటే పుణ్యం వస్తుంది, శరీరంలో ఏమైనా అనారోగ్యం ఉంటే ఇది అనుకుంటా ఉండి ఇంటికెళ్ళ కొంచెం ఆ రోగ బాధ తగ్గుతుంది. అచ్యుత అనంత గోవింద 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 గోవింద గోవింద. దామోదర 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 గోవింద దామోదర మాధవ కేశవ మాధవ కేశవ గోవింద గోవింద దామోదర దామోదర గో. దామోదరుడు అంటే మొత్తం అన్ని లోకాలు ఎవడ పొట్టలో ఉన్నాయో వాడు దామోదరుడు. దామోదర దామోదర అంటే దేవకోటిని అన్ని ఎవడ రక్షకుడు, దేవకోటి అంతా ఎవడ రక్షణలో ఉందో వాడు గోవిందుడు, గోవును రక్షించేవాడు గోవిందుడు. గోవింద గోవింద దామోదర దామోదర కేశవ 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 అంటే మొత్తం దేవతలు అందరు, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మొత్తం దేవతలు, దేవకోటి అంతా కూడా దేవతలతో సహా ఎవడు అధీనంలో ఉందో, పంచభూతాలతో సహా ఎవడు అధీనంలో ఉందో వాడే కేశవుడు, వాడే మాధవుడు, వాడే గోవిందుడు, వాడే దామోదరుడు. అచ్యుత అనంత గోవింద. మీరు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా శారీరక అనారోగ్యం ఉంటే అనుకోండి, మీకు రేపు నుంచి రిజల్ట్ తెలుస్తుంది మీకు, ఎప్పుడో కాదు 24 అవర్స్ లో తెలుస్తుంది రిజల్ట్. అచ్యుత ఆనంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద గోవింద దామోదర మాధవ కేశవ 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 కేశవ. ఓ అది అమృతం. ఇది మనం ఏం చేస్తున్నామంటే, అమృతానేమో అమృతాన్ని విషం కింద మార్చుకుంటున్నాం. మనం ఎలా ఉన్నామంటే, భగవంతుడు తీసుకెళ్ళి మనం అమృతంలో పడేసిన విషం కింద మార్చేసుకుని ఇలా ఉన్నాం మనం. అదక్కది విషాన్ని అమృతంగా మార్చుకోవాలి, అది సాధన. ఇప్పుడు మనకి విషమ పరిస్థితులు ఉన్నాయని కూడా అనుకోండి, విషాన్ని కూడా అమృతంగా మార్చేసే శక్తి ఉండాలి మనకి. విషాన్ని కూడా అమృతంగా మార్చుకోవాలి మనం. ఇప్పుడు రాణి ఎంత విషం వస్తే రాణి అన్నారు అది, రాణి మనం అడ్డుపకూడదు, ఇంకా రావాలి ఇంకా రావాలని అనుకోవాలి. ఏ ఎంత విషం వస్తే రాణి అదంతా అమృతం కింద మార్చుకోవాలి. అది భక్తుడి యొక్క లక్షణం, సాధకుడి లక్షణం, సత్యాన్వేషకుడికి లక్షణం, శాంత చిత్తం గలవాడి లక్షణం. భగవంతుడు వేరు, భగవంతుడి నామం వేరు కాదు. మీరు భగవంతుడు వేరు, భగవంతుడి నామం వేరు అనుకోవద్దు. ఆ నామం భగవంతుడిని నిర్దేశిస్తూ ఉంటుంది. అంటే స్మరించడం వల్ల పవిత్రులు అవుతాం. పవిత్రులు అవటం వల్ల మనకి ఏకాగ్రత కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ ఏకాగ్రత వల్లే, ఆ పవిత్రత వల్లే మనకు లోపల హృదయంలో ఉన్న చైతన్యం ఉన్నది, ఆల్రెడీ ఉంది. ఆ చైతన్యం మనకు గోచరిస్తుంది. అంటే ఇక్కడ ఏదైనా ఈ వస్తువు ఉంది, ఇక్కడ ఏదైనా వస్తువు ఉన్నా లైట్ లేకపోతే కనపడదు. ఆత్మజ్ఞానం ఆత్మ అనుభవాన్ని తీసుకొస్తుంది, అమృత అనుభవాన్ని తీసుకొస్తుంది. అంటే జ్ఞానం వెలుతురు లాంటిది. ఆ లోపల ఉన్న వస్తువుని మనం గోచరింపజేసేదే జ్ఞానం. నీకు అశాంతి వస్తుంది అనుకోండి, ఏంటి ఇలా వచ్చేస్తుంది అశాంతి, రానివ్వండి, అలా రానివ్వండి, వస్తుంది రానివ్వండి. ఆ చీమ ఎంత వస్తుంది బయటకు పోవటం మంచిది. మన దగ్గర మెడిసిన్ ఉండగా ఏ రోగం వస్తే మనకు భయం ఏంటండి. ఓం శాంతి శాంతి శాంతి.